ఆత్మఫలితాలు. జ్ఞాన సముపార్జన పట్ల మీకున్నటువంటి ఆసక్తికి, మోక్షత్వం పట్ల మీకున్నటువంటి ఆసక్తికి నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఆత్మజ్ఞాన సముపార్జనకి మన బడిలో చదువుకున్న చదువు కానీ, మన ఇంటి దగ్గర ఉన్న ధనం కానీ, సమాజంలో ఉన్న మన గౌరవం కానీ ఏమి సహకారం చేయు. ఆత్మజ్ఞాన సముపార్జనకి మన మనోనిగ్రహం, మనస్సులో ఉన్నటువంటి నిశ్చలత, ఆ నిర్మలత, బుద్ధిలో ఉన్నటువంటి ఏకాగ్రత ఇవి సహకరిస్తాయి మనకు. అయితే నిర్మలమైన బుద్ధిని, శాంతి చిత్తాన్ని, జీవితం పొడుగుని కాపాడుకోవాలి. మన శరీరానికి ఏదైనా గాయం తగిలినప్పుడు మనం కట్టు కట్టుకుంటాం. సాధ్యమైనంత వరకు శరీరానికి గాయం తగలకుండానే చూసుకోవాలి. గాయం తగిలితే అప్పుడు కట్టు కట్టుకుంటాం. అలాగే ఆరోగ్యం పాడవకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పాడైతే మందు తీసుకుంటాం. అలాగే సాధ్యమైనంత వరకు మన బుద్ధి యొక్క నిర్మలత్వాన్ని కాపాడుకోవాలి. ఒక ఏ కారణం చేతనే బుద్ధి యొక్క నిర్మలత్వం పోటీ అలా చతికిలు పడి కూర్చోకూడదు. మళ్ళీ బుద్ధికి శాంతిని, నిర్మలత్వాన్ని సంపాదించుకోవాలి, ఎక్వైర్ చేసుకోవాలి. మనం సమాజ మధ్యలో ఉన్నాం. ఈ ప్లానెట్ మీదకి, ఎత్త మీదకి మనం అందరం ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉద్రేకానికి గురి కావకూడదు. ఇతరులు మాట్లాడే మాటల వల్ల కానీ, అయితే మన మార్గాన్ని విమర్శించటం వల్ల కానీ, ఎవరైనా మన మార్గం ఇతరులకు నష్టపోతుందని విమర్శిస్తారు. అలా ఎవరో విమర్శించారని మనం ఉద్రేకపడితే మనం వెళ్ళి మోక్షానికి మనం ప్రయాణం చేసే మార్గాన్ని తప్పిపోతాం. ఏదో ఒక ప్రయాణం చేస్తున్నాం, ఏదో ఒక క్రమంలో ఒక పద్ధతిలో ప్రయాణం చేసుకెళ్తున్నాం. మన మార్గం నచ్చని వారు, మన మీద ద్వేషం ఉన్నవారు, మన మీద పదం ఉన్నవారు విమర్శించవచ్చు. విమర్శించారని మన మార్గం మనం విడిచిపెట్టకూడదు. మన మార్గాన్ని మనం అలా అంటిపెట్టుకుని నిర్మలంగా, స్లోగా వెళ్ళి స్టడీగా అడుగులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో మనం ఆవేశానికి, ఉద్రేకానికి గురి కాకూడదు. సాధనలో ఎప్పుడైనా అయ్యో మనం సాధన చేయలేకపోతున్నాయని ఎమోషన్ వస్తే రావచ్చుందని పాజిటివ్ ఎమోషన్ అంటారు. పాజిటివ్ ఎమోషన్ వల్ల ప్రమాదం లేదు, కానీ నెగిటివ్ ఎమోషన్ వల్ల చాలా ప్రమాదం ఉంది. మనం ఎవరైనా ఇతరులు బాగు చేయాలనుకున్నప్పుడు, అప్పుడు ఇతరులు మంచి మార్గంలో పెట్టాలని అనుకున్నప్పుడు మనకు ఎమోషన్ రావచ్చు. దాన్ని పాజిటివ్ ఎమోషన్ అంటారు. ఇతరుల్ని మనం పాడు చేయాలనుకున్నప్పుడు, ఇతరుల మీద ద్వేషం కలిగినప్పుడు కూడా మనకి, ఇతరుల మీద మనకి ఏదైనా తగ కలిగినప్పుడు కూడా మనకి ఎమోషన్ వస్తుంది. దాన్ని నెగిటివ్ ఎమోషన్ అంటారు. పాజిటివ్ ఎమోషన్ వల్ల ప్రమాదం లేదు, కానీ నెగిటివ్ ఎమోషన్ వల్ల ప్రమాదం ఉంది. అంటే ఎప్పుడప్పుడు పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. నెగిటివ్స్ కాదు మనకు కావాల్సిన పాజిటివ్స్. భగవాన్ చెప్పారు, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా మనసును అదుపులో పెట్టుకోవాలి, మనసును నియమించుకోవాలి, మనసును నిగ్రహించుకోవాలి. ఈ శాస్త్రం, అన్ని శాస్త్రం యొక్క అభిప్రాయం ఇదే. ఉద్రేకంలో ఉన్న మనస్సు, ఆగ్రహంలో ఉన్న మనస్సు మీకు మార్గాన్ని తప్పిస్తుంది, సరైన మార్గంలో నడపదు. నిగ్రహంగా ఉన్న మనస్తే నేను సరైన మార్గంలో నడుపుతుంది. అంటే చాలామంది సాధనలు చేస్తున్నారు, సాధన చేసినా సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే వైరాగ్యం లేకపోవటం, చిత్తశుద్ధి లేకపోవటం. మనస్సు, మాట, చేత ఒకటిగా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఒకటిగా ఉంటే మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. మనం చేసే పని కూడా పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, భగవంతుడు చెప్పారు కాబట్టి ఆ పని చేద్దామని భగవంతుని సంతోషపడతానికి, ఆయన అనుగ్రహం సంపాదించడానికి ఆ పని చేస్తే మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి మనకి, ఆ చిత్తశుద్ధి మనకి మోక్షాన్ని సంపాదించి పెడుతుంది. మన దేహాన్ని, ప్రారంభాన్ని బట్టి మనకు ఏ పని ఈశ్వరుడు కేటాయించాడో ఆ పని పర్ఫెక్ట్గా కనుక చేస్తే మన కర్మల నుంచి విడుదల పొందుతాం. సర్వసాధారణంగా కర్మ సంచితి కర్మ, ఆగాయ మీ కర్మ, ప్రారంభం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ దేహం ద్వారా అనుభవించేదాన్ని ప్రారంభం చెప్తారు. చాలామంది ప్రారంభం అనుభవిస్తున్నామంటే కర్మ అనుభవిస్తున్నామంటారు. కర్మ మిమ్మల్ని ఏమి చేయదు, ప్రారంభం ఏమి చేయదు. శరీరం మటుకు ప్రారంభాన్ని బట్టి వచ్చింది. ఆ ప్రారంభాన్ని బట్టి ఆ శరీరం నడుస్తూ ఉంటుంది. దేహము మేము అనే తలంపూర్వం నుంచి ఎవడైతే విడుదల పొందాడో, దేహమే ఆత్మనకునే బుద్ధిలోంచి ఎవడైతే విడుదల పొందాడో, దేహం మాత్రమే నేను అనే తలంపు నుంచి ఎవడైతే విడుదల పొందాడో వాడిని ప్రారంభం ఏమీ చేయదు. దేహం కల్పితాలు, ప్రారంభాలు కల్పితాలు, సంచితాలు కల్పితాలు, ఆగామాలు కల్పితాలు. అంటే దేహాభిమానుల నుంచి విడుదల పొందినప్పుడు, శవబుద్ధుల నుంచి విడుదల పొందినప్పుడు ప్రారంభం కూడా నిజం కాదు, ప్రారంభం కూడా నేనేమీ చేయలేదన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ప్రారంభం కూడా అనుభవించక్కర్లేదు, అనుభవించే వాడిని తీసేస్తే. ప్రారంభం అనుభవించాలని చెప్తారు, అనుభవిస్తున్నాననే వాడిని తీసి పక్కన పెడితే ప్రారంభం కూడా మిమ్మల్ని ఏమీ చేయదు. అంటే సాధన ఎంతవరకు చేయాలంటే మనకి ద్వైత బుద్ధి నశించే వరకు సాధన చేయాలి. వేరు నేను వేరు అనేటువంటి భేద బుద్ధి నశించే వరకు సాధన చేయాలి. దేహానికి నేననే తలంపు లేదు, లోపల చైతన్యానికి నేను అనే తలంపు లేదు. మన మనస్సు చెప్తుంది ఏమంటే దేహము నేనని. అంటే దేహము నేను అనే తలంపు నశించే వరకు, వేరుతో సహా నశించే వరకు, శేషం లేకుండా నశించే వరకు సాధన చేయవలసింది. ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అయ్యే వరకు, ఈ లోపల మనస్సులో ఎన్ని వికారాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఉద్రేకాలు వచ్చినప్పటికీ అన్ని విమర్చుకుంటూ ఎదరికి వెళ్ళాలి. ఏదైనా విమర్చుకునే శక్తి పెరుగుతుంటే నీకు లోచూపు కలుగుతుంది, మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది, విమర్చుకునే శక్తి ఉండాలి. భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, ఒకసారి కొంతమంది చేత మిమ్మల్ని విమర్శలు చేయిస్తూ ఉంటాడు, కొంతమంది చేత మిమ్మల్ని నీకు స్తోత్రాలు చేయిస్తూ ఉంటాడు. ఈ రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారా, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారని చూడటం కోసం ఎన్నో చేస్తూ ఉంటాడు. అంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవటం మంచిది. మనల్ని మనం ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ మనం కరెక్ట్ చేసుకుంటూ, మన బుద్ధిలో ఉన్న దోషాలు తెలుసుకుంటూ మనం కరెక్ట్ చేసుకుంటూ ఎదరికి వెళ్ళాలి. మన బుద్ధిలో ఉన్న దోషం ఉంటే దాన్ని జాగ్రత్తగా పొడిగించుకుంటూ ఉండాలి. అంటే రాంగ్ థింకింగ్ చాలా ప్రమాదం, నెగిటివ్ థింకింగ్, రాంగ్ థింకింగ్ చాలా ప్రమాదం. దానివల్ల మనకి గమ్యాన్ని తప్పిపోతాం, డెస్టినేషన్ తప్పిపోతాం, గోల్ మిస్ అయిపోతాం. అంటే అందులోంచి విడుదల పొందటానికి చాలా ప్రయత్నం చేయాలి. కొంతమంది విచారణ చేసి ఆ నేనని తొలగించుకోవచ్చు, కొంతమంది మానవ జాతిని ప్రేమించటం వల్ల విద్యా నేను పోతుంది. కొంతమందికి మానవ జాతి మీద ఎంతో ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ మానవ జాతిని ప్రేమించటం వల్ల ఈ దొంగ నేను విద్యా నేను పోతుంది, కరిగిపోతుంది. ఈయన మినహాయింపు లేకుండా, స్వార్థం లేకుండా, స్వార్థ చింతన లేకుండా మానవ జాతిని ప్రేమించడం వల్ల కూడా ఈ విద్యామేరిని పోగొట్టుకున్న సాధకులు కూడా కొంతమంది ఉన్నారు. హిందూ ముస్లింలు కొట్లాట జరుగుతాము, గుజరాత్లు అక్కడే జరుగుతాము. ఇలా మహాత్మా గాంధీ గారు కూడా మహాత్మా గాంధీ గారు కూడా 46లో ఉన్నప్పుడు, 46-47 సంవత్సరంలో కూడా హిందూ ముస్లింలు కొట్లాటలు జరిగినాయి. అప్పుడు ఆయన ఒకసారి పటేల్తో, ఈ సంవత్సరం నేను అసలు బర్త్డే చేసుకుని, ఆ పుట్టినరోజు చేసుకొని, మనుషులు ఇంత అశాంతిగా ఉన్నప్పుడు, సహనం లేనప్పుడు, ఒకళ్ళ మీద ఒకరికి ఇంత ద్వేషంగా ఉన్నప్పుడు, ఒకళ్ళ మీద ఒకరు ఇంత పగ పెట్టుకుని, జాతి పేరు మీద, మతం పేరు మీద, కులాల పేరు మీద ఇలా మనుషులు విడిపోయి ఒకరినొకరు హింస పెట్టుకుంటున్నప్పుడు నా పుట్టినరోజు కూడా అనవసరం? బహుశా ఇంత అశాంతితో కూడినటువంటి భారతదేశాన్ని, ఈ కుల, ఈ కుల పిచ్చలు, మత పిచ్చల మీద తగులుడుతున్నటువంటి భారతదేశాన్ని నా కళ్ళతోడు చూడటానికి పటేల్ నేను ఏమైనా పాపం చేశానని, ఏమైనా దోషం చేశానన్నాడు గాంధీ. అది మానవ జాతి మీద ఆయనకున్నప్పుడే. మనుషులు దోషం చేశారు, మనుషులు పాపం చేశారు, నా ఆయన అంటాం లేదు. నేనేదో పాపం చేసి ఉంటాను, నీ నాలో ఏదో దోషం ఉంటుంది, బహుశా నా బుద్ధిలో ఏదో పాపం ఉండేది. లేకపోతే ఇంత అశాంతితో కూడినటువంటి దేశాన్ని, కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గాల పేరు మీద, పార్టీల పేరు మీద, జాతిల పేరు మీద, రంగుల పేరు మీద ఇరిపోయినటువంటి ఈ దేశాన్ని నా కళ్ళతో నేను చూడవలసి వస్తుంది. ఇది ఇది ఏదో నాలోనే దోషం ఉంది, నాలోనే పాపం ఉంది అంటాడు సర్దార్ పటేల్ తోటి మాట్లాడు. అంటే వాళ్ళకి మనకి తెలియంటే, మన దేశానికి మన ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మనం ఎంత బాధపడతాము, మన దేశానికి ఏదైనా ఎంత ఏదైనా కష్టం వస్తే మనం ఎంత బాధపడతాము. అంటే మనం దేశంతో ఎలాగైతే తాదాక్ష్యం పొందడం, ఒక పెద్ద విశాలమైనటువంటి దేశంతో తాదాక్ష్యం పొందటం అన్నవాడు, ఆ దేశానికి వచ్చిన కష్టం, వాళ్ళకి వచ్చిన కష్టం, మన దేశానికి ఏదైనా ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నామనుకుంటాం, మన దేశానికి అనారోగ్యం ఉంటే మనం అనారోగ్యంగా ఉన్నామనుకుంటాం. అంటే దేశంతో తాదాక్ష్యం పొందటం వల్ల, అలాగే వాళ్ళు దేశంతో తాదాక్ష్యం పొందటం వల్ల దేశంలో శాంతి ఉంటే వాళ్ళు శాంతిగా ఉంటారు, దేశంలో అశాంతి ఉంటే వాళ్ళు అశాంతికి గురవటం. అంటే మహాత్ములు ఏం చేస్తారంటే, మన దేశంతో మనం ఎలాగే తాదాక్ష్యం పొందుతాం, మహాత్ములు మానవ జాతితో తాదాక్ష్యం పొందుతారు. ఈ నిజాన్ని మనం బుడగ ఓదగా 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 ఎలాగవుతుంది ఎలాగవుతుంది, ఇంకా గాలి ఇంకా గాలి ఇంకా ఉంటుంది పేరుపోతుంది. అలాగే వాళ్ళ విద్యనే మానవ జాతిని ఒక పరిమితులు లేకుండా ప్రేమించే వాళ్ళకి అలా విద్యని పెరిగి 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 పేరుపోతుంది. ఎవరికైనా అలవాటు, మంచి అలవాటు లేనప్పుడు, ఆలోచన మంచిదిగా లేనప్పుడు ఆ ఆలోచన సరైన పద్ధతిలో మనం పెట్టడం కోసం, ఎవరి వాడి బుద్ధి సరిగ్గా లేకపోతే వాడికి బుద్ధి నేర్పడం కోసం, దానికి కూడా మనిషి మీద ప్రేమ లేకపోతే మనం చేయలేము. అంటే హృదయంలో నిర్మలత్వం లేకుండా, చిత్తశాంతి లేకుండా, ఒకదాని కూలి యొక్క చల్లదనం మన మనసులో చల్లదనం లేకుండా ఇతరులకు మనం చల్లదనం ఇవ్వలేము. మనం రాంగ్ థింకింగ్లో ఉండి ఇతరులకు రైట్ థింకింగ్ క్రియేట్ చేయలేము. అంటే మీ ఇంటి దగ్గర ఏ కష్టకాలు వస్తూ ఉంటాయి, మీరు పుస్తకాలు చదివి నేర్చుకున్న దానికంటే మీ జీవితంలో జరిగిన సంఘటనలు బట్టే మీరు ఎక్కువ పాఠాలు నేర్చుకోవాలి. మీ జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఆ సంఘటనలు ఏంటి ఎలా జరుగుతున్నాయని మీరు అనుకుంటారు. ఆ సంఘటనలోంచి మీరు ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. అంచేత సంఘటన అలాగే అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బుద్ధి యొక్క నిదానం పోగొట్టుకోకూడదు. ఇంచేదంటే మనకు మోక్షాన్ని సంపాదించేది మన బుద్ధి, మన సహృదయం, మన సద్బుద్ధి, మన నిర్మలమైన బుద్ధి, మన నిరాడంబరమైన బుద్ధి. బుద్ధి ఆలోచనలో కూడా మనం నిరాడంబరంగా ఉండాలి. ఆలోచనలో నిరాడంబరంగా ఉంటే జీవితంలో నిరాడంబరంగా ఉండగలుగుతాం. ఆలోచనలో కనుక నిరాడంబరంగా లేకపోతే జీవితంలో కూడా నిరాడంబరంగా ఉండగలం. అంటే భేదబుద్ధి రవ్వంత లేకుండా, ముళ్ళంత లేకుండా, చింతాకంత కూడా లేకుండా నశించే వరకు సాధన చేయవలసింది. పరిస్థితులు ఉదాహరణకు మీ ఇంటికాడ ప్రతికూలంగా ఉన్నా, సమాజపరంలో కాదు మీకు ప్రతికూల పరిస్థితులు వస్తున్నప్పటికీ మీరు శాంతిగా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. మీరు ఒళ్ళంతా బాడి చేసుకోవద్దు, టైం ఉండి జాగ్రత్తగా చేసుకోండి, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఉదాహరణకు చెప్తున్నారు, నాకు అందరికీ చాలా మంది పాద నమస్కారాలు పెడుతున్నారు. పాద నమస్కారాలు పెట్టక్కర్లేదు, సబ్జెక్ట్ ప్రాపర్గా మీరు అర్థం చేసుకోండి, అదే నమస్కారం. భగవాన్ చెప్పారు, మనస్సు అణిగి ఉండటమే నిజమైన నమస్కారం. మీ పట్ల నాకు ప్రేమ ఉంటే, నా పట్ల మీకు ఆప్యాయత ఉంటే అదే నిజమైన నమస్కారం. అసలు మీకు భగవంతుడు ఉన్నాడు, పరమేశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు ఒకడున్నవాడు ఒకడున్నాడు అనేటువంటి మీకు సజీవమైన విశ్వాసంలో నిజ్యా నేను నశిస్తుంది. లోపల చైతన్యానికి భయం లేదు. దేహం తోడు తాదాక్ష్యం పొందినటువంటి ఆ మనసుకే కలుగుతున్నా నీకన్నీ కూడా. భయం కలిగినా, సంతోషం కలిగినా, ఉద్రేకం కలిగినా, ఏది కలిగినప్పుడు దేహంతో తాదాక్ష్యం పొందే నేనికే కలుగుతున్నాయి. ఆ నీళ్ళలోంచి విడుదల పొందాలి. అంటే నువ్వు ఎవరిగా ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నావో, నీ స్వరూపం ఎత్తిదిగా ఉండవు. దేహం పడుతుంది, దేహం మరణిస్తుంది. నీ జన్మ మరణాలు కేవలం దేహానికి సంబంధించినవి. మీ మనసు ఒక రకంగా ఉండదు, అందులో గుణాలు ఉన్నాయి. సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది, ఉదయం ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం. ఆ మనసులో వికారాలు వస్తా ఉంటాయి. దేహానికి రోగాలు ఎలా వస్తాయి, మనసుకి వికారాలు ఎలా వస్తాయి. ఈ వికారాలు వచ్చే మనసు నువ్వు కాదు, రోగాలు వచ్చే దేహం నువ్వు కాదు. ఈరోజు బయటకు రా. గాఢ నిద్రలో నీకు దేహంతో కానీ, దేవతలతో కానీ, మనస్సుతో కానీ ఏదీ సంబంధం లేదు. గాఢ నిద్రలో దేవతలతో కానీ, దేహంతో కానీ, మనస్సుతో కానీ ఏమీ సంబంధం లేదు. గాఢ నిద్రలో నువ్వు శాంతిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఆ స్థితిని నువ్వు జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకోవాలి. ఎవరు ఆ జాగ్రత్త అవస్థలో తెచ్చుకోవడానికి ఎవరు అడ్డురావటం లేదు. నీ వాసనలు, నీ సంస్కారాలు, నీ తల నీ తలంపులు, నీ అలవాట్లే అడ్డొస్తుంది. ఎవరో అడ్డు రావటం లేదు. ఏ తలంపులు అయితే మనకు అడ్డొస్తున్నాయో ఆ తలంపులు తీసేయడానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధన. మనం ఏదైనా పుస్తకం చదివినప్పుడు ఫలితం తీసుకో పక్కన పెడతాం అవసరమైనప్పుడు కూడా. దేహాన్ని కూడా ఎంతవరకు అవసరం అంతవరకు దేహాన్ని ఉపయోగించుకోవాలి, కానీ 24 గంటలు దేహ చింతనలో ఉండకూడదు. నీ శత్రుత్వాల నిజం కాదు, మిత్రత్వాల నిజం కాదు. శత్రుత్వాలు, స్నేహాలు, విరోధాలు కూడా నిజం కాదు, అని మనసు కల్పించిన విషయాలు. విరోధాలు కల్పించింది మనసు, శత్రుత్వాలు కల్పించింది మనసు, ఇవన్నీ నిజం కాదు. వీటితో మీ కాలం పాడు చేసుకోదు. మనస్సు ఏదో ఒక పని చేయగలదు. చింతిస్తే విషయాన్ని చింతిస్తుంది, లేకపోతే దైవాన్ని చింతిస్తుంది. నువ్వు విషయాన్ని చింతిస్తుంటే నువ్వు స్వరూపానికి దూరం అవుతావు, దైవాన్ని చింతిస్తుంటే స్వరూపానికి దగ్గర అవుతావు. నీ మనస్సు ఏది చింతిస్తుందో, నువ్వు విషయాన్ని చింతిస్తుందో దైవాన్ని చింతిస్తుంది. దైవాన్ని చింతిస్తుంటే నీకు దేహబుద్ధి నశిస్తుంది, విషయాన్ని చింతిస్తుంటే నీకు దేహబుద్ధి పెరుగుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు అని జాగ్రత్తగా చూసుకో. మన చింతన ఎలాగుంది, విషయాన్ని ఎక్కువ చింతిస్తున్నావు అనుకోండి, దేహము నేనని బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది. దైవాన్ని చింతిస్తున్నావు అనుకోండి, దేహము నేను అనే బుద్ధి నశిస్తూ ఉంటుంది. మన చింతన బట్టి ఆధారపడి ఉంటుంది, అంతా మనసులోనే ఉంది. దైవ చింతన వల్ల శాంతి వస్తుంది, ఆత్మచింతన వల్ల శాంతి కలుగుతుంది, విషయ చింతన వల్ల అశాంతి వస్తుంది. అంటే ఒక నీ మనసు అణిగినప్పుడు కూడా ఇంకోసారి శాంతిగా ఉంటుంది, నిజం అనుకోవద్దు. అదే నిజమైతే ఇంకో తర్వాత గంటలో అశాంతి రాదు. మీకు ఎప్పుడూ మధ్య మధ్యలో శాంతిగా ఉంటుంది, అది నిజం అనుకోకండి. ఎప్పుడు మనసు అణిగినప్పుడు అలా శాంతి వస్తుంది, మన స్ప్రింగ్ మనసు లేదా మన స్త్రీ మంత్రం మీద కూర్చున్నప్పుడు, మనం కూర్చున్నప్పుడు కింద కడుతుంది, మళ్ళీ ఇచ్చినప్పుడు పైకి వచ్చేస్తుంది. అలాగే మీ మనసు అణిగినప్పుడు కొంచెం శాంతిగా ఉంటుంది, మళ్ళీ మనస్సు విజృంభించినప్పుడు అశాంతి వస్తుంది. మీరు మనస్సు లయం ఉంటాం కాదు, మనస్సు నశించే వరకు, మనోనాశనం అయ్యే వరకు మనసును వెంటాడు. మనసు మీరు విజృంభించినప్పుడు తెలుస్తూ ఉంటుంది, అంతా మనిస్తే. మనసు అణిగినప్పుడు ఎప్పుడో సంతోషం వస్తుందో ఏదో అనుకోకు. మనోనాశనం అయ్యాడుకుంటే వేటగాడ జంతువుని వేటాడుతాను, వేటగాడ ఏదైతే జంతువుని వెంటాడితే ఎలా ఉంటాడో, వెంటాడితే ఎలా ఉంటాడో, జంతువుని చంపే వరకు ఎలా వెంటాడతాడో, అదేవిధంగా మనస్సు నశించే వరకు నువ్వు మనసును వెంటాడుతూ ఉండవలసింది. అంతా మనిస్తే రాగం మనస్సు, ద్వేషం మనస్సు, ఇష్టం మనస్సు, అయిష్టం మనస్సు, అంతా మనస్సు. మనసు నశిస్తే ఏమి లేదు. మనస్సు నశించిన వాడికి దుఃఖమే లేదు. అసలు దుఃఖం దేహంలో లేదు, మనస్సులో ఉంది. అంటే ఈ దేహం నేనని మనస్సు అనుకుంటాను కాబట్టి మీ దుఃఖం యొక్క ప్రభావం శరీరం మీదకి వచ్చేస్తుంది. ఇది ఎలా జరిగిందంటే, అది ఎలా జరిగింది అంటే మీరు అనుకుంటారు, అది అలా జరగవలసి ఉంది కాబట్టి అలా జరిగింది అంతే. దాని మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటే మీరు వివేకవంతులు అవుతారు. దేహం నేనైనా బుద్ధ గాఢ నిద్రలోనే ఉండదు, జాగ్రత్తలోకి వచ్చేటికి వచ్చేస్తుంది. అహంకారం గాఢ నిద్రలో అణిగి ఉంటుంది, లయమై ఉంటుంది, జాగ్రత్త దోశ లాగానే వచ్చేస్తుంది. అంటే అహంకారాన్ని వెంటాడుతూ ఉండాలి మనం. మనకి మాటలో అహం వృత్తి ఉండకూడదు, చేతలో అహం వృత్తి ఉండకూడదు, గుర్తింపులు అసలే ఉండకూడదు. మనకి గుర్తింపులు మనం కోరుకున్నాం అనుకోండి, శవబుద్ధికి దూరం ఉంటాం, శవబుద్ధి పెరుగుతూ ఉంటాం. అన్ని తలంపులే, ఇష్టం ఒక తలంపులు, అయిష్టం ఒక తలంపు, భయం ఒక తలంపు, అన్ని ఒక అన్ని తలంపులే. అంచేత ఇది ఏమి ఆత్మ చైతన్యానికి భిన్నంగా, చైతన్యానికి విడిగా ఏమి, అంటే అంటే ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే, వస్తువు ఒకటి, దానికి భిన్నంగా ఇది లేదు. ఉందని ఏదో అనుకోవటం మీకు భయం వస్తుంది. మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి, మీ ఇంట్లో కానీ బయట కానీ, వాళ్ళు మిమ్మల్ని మిస్రిప్రజెంటేషన్ చేస్తారు. మిస్రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే, మీరు మంచివాళ్ళని చెడ్డవాళ్ళని చెప్తారు, వాళ్ళు మీరు చెడ్డవాళ్ళని చెప్తారు. అవి మీకు ఏమవుతుంది, మీకు భయం కలుగుతుంది. ఏంటి మన గురించి ఇలా చెప్తున్నారు, మనకంటే మనం అంటే వాళ్ళకి ఇష్టం లేదు, అంతేకాదు చెప్తున్నారు, అది అసహజం కాదు, సహజం అనుకుని మీ మనసు చల్లారిపోతుంది అని మీకు అండర్స్టాండింగ్ అందింది అనుకోండి, మీ మనసు చల్లారిపోతుంది, మీకు అది డీప్లే రాదు. ఇంకా చాలా శారీరక రోగాలకి, మానసిక రోగాలకి దూరంగా ఉంటారు. అది న్యాచురల్ అనుకుంటే, మీరు ఏమనుకుంటే అది న్యాచురల్ కాదు, అన్యాచురల్ అనుకుంటే, అది సహజం అనుకుంటే ఏమి లేదు. మొత్తం ఏంటంటే మీ మనస్సు, మనసును ఉద్వేగపరచుకోవద్దు. మనస్సు మనస్సుని ఆ శబ్దాన్ని లోకాన్ని జయించాలి. మనం మనస్సును విడిచిపెట్టి లోకం లేదు. మనస్సు అణిగిపోతే లోకం కూడా అణిగిపోతుంది, పునర్జన్మలు కూడా అణిగిపోతాయి. పునర్జన్మ హేతులన్నీ కూడా మనస్సులో ఉన్నాయి. మనస్సు కాలు భూమి అయినప్పుడు పునర్జన్మలు కూడా ఇంకేం ఆ పునర్జన్మలు కూడా అణిగిపోతాయి. ఒక విషయం మీకు నేను చెప్తాను ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, మన మనస్సులో భోగకాంక్ష ఉన్నంతకాలం, ఈ ప్రపంచాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నంతకాలం, మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత పాండిత్యం చదివినా మీకు పునర్జన్మ వచ్చి తెరదు. ఎందుకంటే బోధకాంక్ష ఎప్పుడైతే మనసులో ఉందో, అది శరీరం లేకుండా దానికి బోధకాంక్షను సాటిస్ఫై చేసుకోలేదు. అప్పుడు ఏమవుతుందంటే, మనసు ఇంకో శరీరం తయారు చేసుకుంటుంది, అదే పునర్జన్మ. మీకు అహంభావం ఉన్నంతకాలం, దేహాభిమానం ఉంటుంది, ఈ దేహం, ఈ దేహం మీద మనకి అభిమానం ఉందనుకోండి, దేహం పోయిన తర్వాత మళ్ళీ కొత్త దేహం వచ్చినప్పుడు ఈ దేహం మీద ఎంత అభిమానం ఉందో ఆ దేహం మీద కూడా అంతే అభిమానం ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే మనం అసలు సమస్య ఇప్పుడే ఎక్కడ మనం పరిష్కారం చేసుకోవాలి, కానీ ఏదో దేహం వస్తూ ఉంటుంది, ఆ దేహము నేననే బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు వరకు మనకి చైతన్య బుద్ధి కలిగే, చైతన్యం చేయడం మనకి తాదాత్మ్యం వచ్చే వరకు. అంటే మన అహంభావాన్ని పెంచి ఒక రకంగా ఇదే ఎవరు ఇతరులు పెంచుతున్నారో మనం అనుకుంటాం, ఇదే పెంచుతాం ఈ శరీరం. మనకి అహంభావాన్ని పెంచుతూ ఉంటాం. అయితే మనిషికి ముందు అహంకారం వస్తుంది, ముందు అహంకారం వచ్చాకే దేహాభిమానం వస్తుంది. అహంకారం రాకముందు దేహాభిమానం రాదు, ముందు ఏమొస్తుంది, అహంకారం వస్తుంది. తర్వాత దేహంతో తాదాత్యం పొందుతున్నప్పుడు దేహాభిమానం ప్రారంభమవుతుంది. మన గాఢ నిద్రలోంచి ముందు బయటకు రాగానే వచ్చేది అహంకారం, అహంకారం వచ్చిన తర్వాత దేహాభిమానం వస్తుంది. ముందు అహంభావన, తర్వాత దేహాభిమానం. అహంభావం నశించినప్పుడు ఏమి నశిస్తుంది, దేహభావం నశిస్తుంది. జ్వర కారణం పోయిన వెంటనే ఏం పోతుంది, జ్వరం పోతుంది. అలాగే మీకు దేహభావం దేని వల్ల వస్తుంది, అహంభావం వల్ల వస్తుంది. అహంభావం వేరుతో సహా నశించే వరకు నీకు ఎంత ప్రయత్నం చేసినా దేహభావం నశించదు. ముందు దేహభావన, తర్వాత అహంభావన కాదు, ముందు అహంభావన, తర్వాత దేహభావన. అహంభావం నశించకుండా మనకి దేహభావన నశించదు. నీకు పునర్జన్మ తీసుకొచ్చేది ఎవరు, అహంభావన. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దేహం కాబట్టి ఇంకో దేహం వస్తుంది దానికి, ఈ అహంభావనకి. ఈ దేహం ఉండాలండి, ఈ దేహం కాబట్టి ఇంకో దేహం వస్తుంది. ఆ వ్యక్తి భావన ఉన్నంతకాలం, అహంభావం ఉన్నంతకాలం, అది దానికి ఏదో శరీరం, మానవ శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు, ఏ శరీరం ఉన్నప్పుడు ఆ శరీరమే నేననే తలంపు దానికి వస్తూ ఉంటుంది. ఆ దేహము నేననే తలంపుని చూశారు, బయట ఏదో ఉన్నట్టు కనిపింపజేస్తూ ఉంటుంది, తాను మూలంలోనే ఆనందం ఉంది. అంటే అహంభావన దేహము నేను అనే తలంపు మూలంలోనే, మొదటి తలంపు, ఆ మూల తలంపు మూలంలోనే ఆనందం ఉంది, శాంతి ఉంది, అక్కడే మోక్షం ఉంది. త్వరగా అర్థం చేసుకుంటే ఇక్కడ నిర్వాణ సుఖం అనుభవించవచ్చు. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఏ సుఖాన్ని అయితే అనుభవించాడో ఇక్కడ సుఖాన్ని మీరు అనుభవిస్తారు. ఎప్పుడు శరీరం మరణించక్కదు, శరీరం మరణించక్కదు అంటే ఇక్కడి నుంచి వస్తాం. ఎక్కడైతే ఏమి లేదనుకుంటున్నాం అక్కడి నుంచి హృదయములోంచే దేహము నేను, హృదయములోంచే నేననే తలంపు వస్తాను. ఆ నేననే తలంపు వచ్చిన తర్వాత మనకి దేహభావన వస్తాను, దేహభావన వచ్చిన తర్వాత లోకం వస్తుంది, లోకం వచ్చిన తర్వాత దేవతలు వస్తున్నాయి, అక్కడి నుంచి ప్రారంభమని సంచితమని ఆగమని అన్నీ వస్తున్నాయి. మొత్తం అన్ని ఎక్కడ కల్పించబడి ఈ లోకాలు, ఈ దేవతలు, ఈ శరీరాలు, ఈ పునర్జన్మలు, ఈ చావులు, ఈ పుట్టుకులు అన్ని ఇక్కడే కల్పించబడ్డాయి. ఇది ఇక్కడ ఇందాక తెలుస్తుంది ఇవన్నీ కల్పితాల. ఇంకా మనకు రాబోయే శరీరాలు ఎన్నో రావచ్చు, అన్ని ఎక్కడే కల్పించబడ్డాయి. చావులు, పుట్టుకులు, విరోధాలు, స్నేహాలు, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవడం కూడా కల్పించలేము. ఆ కల్పించింది ఎక్కడి నుంచి వస్తుందో, ఇక్కడి నుంచి వస్తుంది, అక్కడ పెడితే నీకు నాకు నశించదు. అంటే నీకు లోపల చూపు లేదు, నీ మనసు బయటకు వచ్చేస్తుంది, నీ మనసు లోపలికి వెళ్తాం లేదు, బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ఏదో ఉంది, ఏదో ఉంది అనిపిస్తుంది. అక్కడ ఏమీ లేదు. గురువు ఏమి చేయాలంటే, అసలు నిజమైన గురువు ఏంటంటే నీ మనసుకు లోచూపు కలగజేయాలి. బాకి దృష్టి సహజంగానే వస్తాం కదా మనకు. ఇప్పుడు కోపాన్ని, మీరు కోపాన్ని నేర్చుకోండి, నేను చెప్పడానికి కోపం మీకు వచ్చేస్తాం కదా. మీరు అందరూ బయటే చూసుకోండి, బయటే చూసుకోండి, బయట మీరు చూసుకుంటున్నారు కదా, నేను చెప్పడానికి కనుక. మీరందరూ కోరికలు ఎక్కించుకోండి, కోరికలు పెంచుకోండి, ఎలాగైనా పెరిగి ఉన్నాయి కదా కోరికలు. గురువు చేసే పని అది కాదు. గురువు చేసే పని కానీ మీ మనసు సహజంగా బాల్యముఖానికి వెళుతోంది. దానికి అక్కడి నుంచి దాన్ని మళ్ళించి దానికి లోచూపు కలిగించేవాడు గురువు. ఆనందం లోకంలో ఎక్కడ లేదు. బయట చూపు మీకు సహజంగా ఉంది కదా, బయట చూపు సహజంగా ఉన్నప్పుడు దాన్ని పెంచేవాడు గురువు ఎలా అవుతాడు. కళ్ళల్లో మంత్రం అప్పుడే కళ్ళు జ్ఞాపకం వస్తే, లేకపోతే కళ్ళు మనకు జ్ఞాపకం రాదు. కొండ గుర్తు కోసం చెప్తున్నాను, మనకు ప్రపంచంలో ఏ విషయం గుర్తుకు రానివ్వండి, లేదా బంధువులు గుర్తుకు రానివ్వండి, స్నేహితులు గుర్తుకు రానివ్వండి, ఈరోజే గుర్తుకు రానివ్వండి, ఇష్టం గుర్తుకు రానివ్వండి, అయిష్టం గుర్తుకు రానివ్వండి, ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏది గుర్తుకొచ్చినా అక్కడ అజ్ఞానం, అవిద్య ఉన్నట్టు. మీకు అజ్ఞానం ఉంది కాబట్టి ప్రపంచం కనిపిస్తుంది, కానీ అజ్ఞానం లేకపోతే ఆ ప్రపంచం ఉందని గుర్తింపు కూడా ఉండదు. అది ఒక ఏదైనా పని చేసినా చేయని వాడితో సమానం. ఇంకా నేను చేసింది అజ్ఞానించి అది నీ ద్వారా అలా ఆ టైంకి అలా జరుగుతుంది. అంతకుముందు నేను చేశాను తలంపు నీకు ఉండదు. జ్ఞానం కూడా చేస్తాడు, ఏదో ఊహించి చేయడు, ఇక ఆ టైంకి ఆ సంఘటన అలా జరుగుతుంది అంతే. దాని ప్రభావం వాడు మీరు ఏం పడదు. అంటే వాడు చేసినా చెయ్యి వాడితో సమానం. మన నేను తిరువనమనే ఇద్దరు వైట్మే, ఇద్దరు తెల్లవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు తెలియచేట నాకు ఆచే ఇద్దరు వైట్మే, ఇద్దరు తెల్లవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాడు చెప్పడం చెప్పాక నేను చెప్పింది నీకు బాగుందా నచ్చిందని అడుగుతున్నాడు ఒకడు. నేను చెప్పింది నీకు బాగుందా నచ్చిందంటే ఇంకో తెల్లవాడు అంటున్నాడు, నువ్వు చెప్పవలసినదో చెప్తావు. నువ్వు చెప్పింది, నేను చెప్పింది నీకు నచ్చావు నచ్చిందని అడుగుతున్నావు అనుకో, దానివల్ల నీకు అహంకారం పెరుగుతుంది, అలా అడగకూడదు. నువ్వు చెప్పవలసింది ఏదో చెప్పి అక్కడ చోటు వదిలేదన్నాడు. అప్పుడు అనుకున్నాను వైట్ కానీ వాడు నడుస్తున్న భగవద్గీతను, వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదోనే నేను ఉన్నాను వాళ్ళకి ఆ పట్టింపు లేదు, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నా ఈ చెప్పేవాడు చెప్పిందని, నేను చెప్పింది నచ్చిందా బాగుందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇంకో తెల్లవాడు ఏమంటున్నా అంటే, మీరు చెప్పేది అదే చెప్పారు, అంతవరకు యాడ్ చేశారు కానీ నేను చెప్పింది మళ్ళీ మీకు నచ్చిందా లేదా బాగోలేదు అంటే చెడుతుంది, నీకే నష్టం, అహంకారం పెరుగుతుంది, చూసుకోమని చెప్పారు. అంటే ఒక రకంగా తెలియకుండా అది కూడా మనసు చేసే దారిది. దానివల్ల ఈ అన్నిటిలో దేహబుద్ధి, శవబుద్ధి పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా గురువు అనిపించింది నాకు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, అన్ని తలంపులు, అన్ని భావాలు, పుట్టుకులు, చావులు దేన్ని చుట్టుకుని ఉన్నాయి, దేహమే నేను, దేహమే నేను అనుకుంటున్నాం కదా, దీన్నే చుట్టుకుని ఉన్నాయి. మనకి అనేక తలంపులు ఉన్నాయి. దేహమే నేను తలంపు మూల తలంపు. ఆ మూల తలంపుకి అనేక తలంపులు ఉండొచ్చు, మంచి తలంపులు ఉండొచ్చు, చెడు తలంపులు ఉండొచ్చు. కానీ ఆ మూల తలంపుని అన్నీ చుట్టుకుని ఉన్నాయి. ఏ చుట్టుకుని ఉన్నాయి? లోకాలు, దేవతలు, పుట్టుకులు, చావులు, కర్మలు, యాక్షణం, నానాక్షణం, అన్ని మొత్తం అన్ని దాన్నే చుట్టుకుని ఉన్నాయి, దాన్నే చుట్టుకుని ఉన్నాయి. కానీ అది పోతే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ పోతాయి. అది ఇక్కడ అది పోతే ఏది దేని కారణాలు ఇవన్నీ వస్తున్నాయి, అది పోతే మిగతా అన్ని కూడా పోతాయి. పోవాలని అనుకోక్కర్లేదు, అవన్నీ పోతాయి. అది పోదనుకోండి, మిగతా తాత్కాలికంగా మీరు పోగొట్టుకున్నారనుకోండి, మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. అక్కడ మీరేమంటున్నారంటే, సరే సరే నాకు వయసు వచ్చింది, సరే మీరు ఏదో వేదాంతం చెప్పుకోబోతున్నారు. ఇప్పుడు వీడేమంటున్నారు, నాకు వయసు వచ్చింది, ఊరు పొమ్మంటాను, వాళ్ళకాడ రమ్మంటాను, ఇంట్లో ఏమో ఎప్పుడు చచ్చిపోతాడని కనిపెట్టుకున్నారు. ఇది నాకు మరణం అంటే భయం వేస్తుంది, చావంటే భయం. అన్ని భయాల్లో కంటే చావంటే పెద్ద భయం. చావంటే అందరికీ భయం కారణం ఏంటంటే, ఆ దేహం పోయిన తర్వాత మనం ఉండవని ఉంటాం. ఇప్పుడు గాఢ నిద్రలో మనకి దేహానికి సంబంధించిన విషయం ఏమైనా తెలుస్తుందా? తెలుస్తుంది కానీ ఉన్నాం. అది బాగా అర్థం చేసుకోండి. యథార్థం చెప్పాలంటే జాగ్రత్త అవస్థల కంటే స్వప్న అవస్థల కంటే గాఢ నిద్రలోనే మనకు మనం దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు వీడి అడిగే ప్రశ్న ఏంటంటే, నా శరీరం ముసలిది అయిపోయింది, వెళ్ళిపోయింది, చావుకు సిద్ధంగా ఉంది దేహం, భయమేస్తానంటున్నాడు. ఎవరికి భయమేస్తాం? దేహానికి భయమేస్తుందా? వీడికి భయమేస్తుందా? మనకి మన దేహాలు కూడా ఏదో రోజు చనిపోతాయి. చనిపోయినప్పుడు మనకు భయం వేస్తుంది, వాడికే కాదు మనకి భయం వేస్తుంది. ఎవరికి భయం వేస్తుంది? దేహానికి భయం వేస్తుందా? దేహానికి భయం లేదు, దేహము నేను అనే సంకల్పానికి, దేహము నేను అనే భావనకి భయం వేస్తుంది. అది దేహానికి భయం లేదు. ఒక దేహాన్ని కాల్చినప్పుడు కూడా ఏమంద నేను కాల్చొద్దని, అంటే ఆ దేహము నేను అనే తలంపు, ఆ భావన, సంకల్పం దేహము నేననే సంకల్పం. అంటే ఆ దేహము నేననే సంకల్పం బయట నుంచి రావట్లేదు, లోపల నుంచి వస్తుంది. అంటే నువ్వు లోపలే వెతకాలను, అంటే దాని బట్టి అంటే దాని ఆది లోపల ఉంది కానీ బయట లేదు, దాని మూలం లోపల ఉంది కానీ బయట లేదు. అంటే నువ్వు లోపలకు వెళితే లోపలకు చూసుకుంటే నీకు తెలుస్తుంది, కానీ మూలం బయట వెతికితే దొరకదు. వస్తువు ఎక్కడ పోతే అక్కడ వెతికితేనే అది దొరుకుతుంది. దేహము నేననే బుద్ధి నాకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు. అంటే లోపలే వెతకాలని, లోపలే వెతకాలంటే దానికి తోకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకపోతే లోపలికి వెళ్ళదు. మీకు ఎవడైనా రాష్ట్రోడ్ మజ్జిగిస్తే కొంతమంది అది చచ్చిపోయారు జ్ఞాపకం పెట్టుకుంటారు, వాళ్ళకి మజ్జిగిచ్చాం వాళ్ళకి మజ్జిగిచ్చాం. అంటే కొంచెం అంత అంటారు తేలిక మనుషులు ఉండాలి, అంటే తేలిక మనుషులు లోపలికి వెళ్తారు, అని తేలిపోతూ ఉంటారు కానీ మొలగరు ఇంకా. వాళ్ళకి జ్ఞానం ఏంటి? వాళ్ళని తేలిక మనుషులు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు తోకం, తోకం లేకపోతే మీకు జ్ఞానం రాదు. అంటే పెద్దలు ఏం చెప్తారంటే, మీకు ఎవరైనా ఉపకారం చేస్తే జ్ఞాపకం పెట్టుకోండి, అపకారం చేస్తే మర్చిపోండి. ఎవరైనా నాకు అపకారం చేస్తే తిరిగి అపకారం చేయను, కానీ వాళ్ళు అపకారం చేశారనే తలంపు నాకు పోతున్నాడు. అతను ఆ మూల తలంపు ఉన్నాను చెప్పి అది అలా అప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆ మూల తలంపు నశించే వరకు ఈ తలంపు కూడా ఉంటా ఉంటుంది. ఆ మూల తలంపు ఉన్నాను చెప్పి డస్ట్ ఉంటుంది, తాత్కాలికంగా అందినా అది కూడా వస్తూ ఉంటుంది. అంటే మన దేహం మరణించినప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దేహం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం, ఉండము అని అనుకుంటాం, దాంట్లో భయం పడుతుంది. ఏమైనా దేహం మరణించిన తర్వాత ఎలా ఉంటామండి? మరి గాఢ నిద్రలు, దేహ స్పర్శ, మనస్సు స్పర్శ, లోక స్పర్శ, దేవుడి స్పర్శ లేకుండా నువ్వు ఎలా ఉన్నావు? గాఢ నిద్రలో ఎవరికైనా దేహం కూడా ఉందా? ఎవరికీ లేదు, మరి ఉన్నావా లేదు అక్కడ? అలాగే మరణానంతరం కూడా ఉంటావు నువ్వు. అదే రమణస్వామి చెప్పింది, అయ్యే ఈ రోజు పగలకి, రేపు పగలకి, ఈ రాత్రి ఎటువంటిదో, ఈ జన్మకి రాబోయే జన్మకి చావు అటువంటిది. చావు అనేది మనకి స్నేహితుడే విరోధం కాదు. చాలా మందికి చావు అంటే ఇష్టం ఉండదు, మంచిదే. మనం ఎక్కువ కాలం బతకాలనుకోకూడదు, తొందరగా చనిపోవాలనుకోకూడదు. అలా అనుకోవటం వల్ల అహంకారం పెరుగుతుంది, ఇలా అనుకోవటం వల్ల అహంకారం పెరుగుతుంది. మనం మంచివాళ్ళు అనుకోకూడదు, చెడ్డవాళ్ళు అనుకోకూడదు. మంచివాళ్ళు అనుకుంటే సుప్రీవర్తీ కాంప్లెక్స్ వస్తుంది, చెడ్డవాళ్ళు అనుకుంటే ఇన్ఫీరియర్టీ కాంప్లెక్స్ వస్తుంది. మనం తెలివైన వాళ్ళు అనుకోకూడదు, తెలివి తక్కువ వాళ్ళు అనుకోకూడదు. నేను తెలివైన వాళ్ళు, నేను తెలివైన అనుకుంటారు అనుకోండి, మీరు చివరికి తెలివితేటలే ఆత్మ అనుకుంటారు, తెలివితేటలే సత్యం అనుకుంటారు. అక్కడ చూపి మళ్ళీ మనకు పతనం ప్రారంభం. ఇప్పుడు మనలో మనం ఇంటి దగ్గర కూర్చొని మనం మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకుంటాం అనుకోండి, ఇంకా మంచితనమే గంధము, మంచితనమే సత్యము, మంచితనమే సర్వస్వం రాగిపోతాం అంట. తెలివైన వాళ్ళని తెలివైన వాళ్ళు అనుకుంటాం అనుకోండి, ఇంకా తెలివితేటలే సత్యము, తెలివితేటలే ఆత్మ అనుకుంటాం, అక్కడితో ఆగిపోతాం. మరి తెలివితేటలే నువ్వైతే నీ గాఢ నిద్రలో నేను తెలివైన తలంపు నీకు ఎందుకు లేదు? నేను తెలివైన వాడనే తలంపులోంచి విడుదల పొందుతున్నావు నువ్వు గాఢ నిద్రలో, లేకపోతే నేను మంచివాడనే తలంపులోంచి విడుదల పొందుతున్నావు. మంచితనమే గమ్యం కాదు, మంచితనం అవసరమే, తెలివితేటలు కూడా మంచిదే, తెలివితేటలే గమ్యం కాదు. కానీ తెలివితేటలతో కానీ, మంచితనంతో కానీ, నీ కొన్ని గౌరవంతో కానీ ప్రాధాత్యం పొందేవాడు నీ ప్రయాణం పూర్తిగా ఆగిపోతుంది. మరి ఈశ్వరు ఏదైనా ఆయన రెండు మొత్తికాయలు పెట్టి అవినే పంపుగా ఉంటే నువ్వు పుణ్యబలం సరిపోదు. పుణ్యబలం కూడా ఉండాలి ఎంతో కొంత, మన స్పిరిచువల్ ప్రోగ్రెస్కి ఎంతో కొంత పుణ్య పూర్వపుణ్యం ఉండాలి ఎంతో కొంత. మనం తెలివితేటలే నిజం అనుకుంటాం అనుకోండి, నిజం కాని దగ్గర నిజమని ఆగిపోతాం అనుకోండి, ఇలా కొన్ని వేలు జన్మలకు ఆగిపోతాం. ఇది ఎంత గొప్ప ప్రమాదం, కొన్ని వేలు జన్మలకు ఆగిపోవచ్చు మనం. మేము హైదరాబాద్ని వచ్చాం, వరంగల్ దాకా వచ్చాం, వరంగల్ హైదరాబాద్ అని ఆగిపోయాం అనుకోండి, అది హైదరాబాద్ కాదు, వరంగల్ హైదరాబాద్, వరంగల్ హైదరాబాద్ అని నువ్వు ఆగిపోవచ్చు. అలా 100 జన్మలు నీకు గడిచిపోవచ్చు, టైం వేస్ట్ అయిపోవచ్చు. అంటే ఏంటి, ఆ గమ్యానికి చేరే వరకు ఎక్కడో చోట ఏదో బలహీనత నేను రాంగ్ ఐడెంటిఫికేషన్ నేను ఎక్కడో చోట ఆపేసేస్తాను. నిజం కానీగా నిజం నమ్ముతావు అంటే అక్కడ అది నేను ఆగిపోతాను అంట, అక్కడి నుంచి నీ ప్రోగ్రెస్ ఆగిపోతుంది, నీ స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ అక్కడతో ఆగిపోతుంది. అందుకని మీకు ఇంటి నిండా డబ్బు ఉందనుకోండి, మీకు చాలా గౌరవం ఉందనుకోండి, అంగబలం ఉందనుకోండి, అర్ధబలం ఉందనుకోండి, పిలిస్తే 10 మంది డాక్టర్లు వచ్చేస్తారనుకోండి, మీ ఇంటికి శరీరానికి రోగం వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకనే వచ్చేస్తారనుకోండి, కానీ మీకు దుఃఖం వచ్చేస్తారనుకోండి, ఇవన్నీ ఏం చేసుకుంటారు మీరు? ఈ చిన్న విషయం మీరు ఆలోచించండి.
ఇది మీకు ఎన్నున్నా లోపల అజ్ఞానం ఉన్నంత కాలం దుఃఖం రాకుండా ఆగటం. ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా అజ్ఞానంలోంచి అశాంతి పుడుతుంది, జ్ఞానంలోంచి శాంతి పుడుతుంది, జ్ఞానంలోంచి సుఖం పుడుతుంది, అజ్ఞానంలోంచి దుఃఖం పుడుతుంది. ఆందోళన అజ్ఞానంలోంచి వస్తుంది, బలికారణం కూడా అజ్ఞానమే. ఇది ప్రపంచంలో ఏ విషయం జ్ఞాపకం వచ్చినా దాని గుర్తు అజ్ఞానమే. శరీరంలో మనకు ఏ అవయవం జ్ఞాపకం వచ్చినా ఏ అనారోగ్యం ఉన్నట్టే లెక్క. ఆరోగ్య సూత్రాలను బట్టి ఆరోగ్యం అంటే శరీరంలో ఏ భాగం కూడా మనకు గుర్తు రాకూడదు, అది ఆరోగ్యం. నేను ఏమంటున్నానంటే చావు దగ్గరకు వచ్చేలా ఉంది భయం వస్తానని. కానీ ముసలోళ్ళకి చావు దగ్గరకు వచ్చేటప్పుడు ఇంత వయసు వచ్చిందే మనకు జ్ఞానం రాలేదని వాళ్ళు ఆలోచించరు. నువ్వు రోజు పొద్దున్న పొలం వెళ్ళటం మానకని ఇంట్లో వాళ్ళని చెప్తూ ఉంటారు, మంచిదే. ఆడికి జ్ఞానం రాలేదని ఆడి గొడవ ఉండదు. అక్కడ మనం ఇంత వయసు వచ్చింది మనం ఇంకా జ్ఞానం సంపాదించలేదు ఉండదు. ఆ ఇంట్లో వాళ్ళకి ఏమో చెప్తూ ఉంటాడు, రోజు పొద్దున్న పొలం వెళ్తూ ఉండు నువ్వు మానకను. వీడు చావటానికి సిద్ధంగా ఉండడు. ఆడి పొలం వాడు ఎలా చూసుకుంటాడు? ఆడి పొలం వెళ్ళా పాలు తెచ్చుకోకపోతే ఆడు కాఫీ అమరదు, ఆడు కాఫీ కోసమే వెళ్తాడు. మనం ముఖం కడుక్కోవడం మనకు బద్దకైనా కాఫీ కోసమే ముఖం కడుక్కుంటాం కదా. ఇంట్లో ముసలివాడు చావటానికి సిద్ధంగా ఉన్నవాడు ఏం చెప్తారంటే నువ్వు పొద్దున్న పొలం వెళ్తాం మానకు. ఆ ఇంట్లో ఆడు ఎలాగైనా పొలం వెళుతున్నాడు. ఆడు మనకి జ్ఞానం రాలేదు అని అసలు వారి సమస్య అదే, అదే మాయ. అంటే నీకు భయం ఎందుకు వేస్తావంటే నువ్వు దేహం పోయి దేహం పోయినప్పుడు ఉండవేమని తలంపుల భయం ఉంటావు. దేహం పోయినప్పుడు కూడా నువ్వు ఉంటావు. అదే బైబిల్లో చెప్పాడు. బైబిల్లో యెహోవా దేవుడు, రాముడికి దేవుడు, కృష్ణుడి దేవుడు అలా చెప్పాడు. అయాం దటయాం అంటే నేను ఉన్నాను అదే దేవుడు. నేను లేని కాలం లేదు, నేను లేని దేశం లేదు, నేను లేని ప్రదేశం లేదు, నేను ఎప్పుడూ ఉన్నాను, అన్ని కాలాల్లోనూ ఉన్నాను, నేను లేని క్షణం అంటూ లేదు అదే దేవుడు. నేను ఉన్నాను, నేను అయాం దటయాం నేను ఉన్నాను అదే దేవుడు. అది ఉంది, ఆ ఉన్నదాని మీద నువ్వు అనుకూలం తెచ్చుకోవటం అదే జ్ఞానం. అది చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. ఉండవు అనుకునే సంకల్పం వల్ల నేను ఉండననే తలంపులో నీకేమొస్తుంది? భయం వస్తుంది. నీకు ఆ భయం ఎందుకు వస్తుందంటే ఏదో పోగొట్టేసుకుంటున్నావు, ఏదో పోగొట్టేసుకుంటున్నావు. ఆ భయం ఏదో పోగొట్టి నీ దేహం పోతున్నా అంతే. ఆ దేహం నువ్వైతే అది పోయినప్పుడు నువ్వు కంగారు పడవచ్చు. దేహం నువ్వనుకో నిజంగా పోతావనుకో నీకు భయపడవచ్చు, కంగారు పడవు. అది నువ్వు కాదు కదా, ఇప్పుడు అది కాదు. ఇక భగవాన్ చెప్పిందంటే చావు అనేది మనకి శత్రువు కాదు. అది కాదు, చావు నిజమనుకున్నది మన శత్రువు కాదు, మనకి స్నేహితుడే. చావు మనకి స్నేహితుడు చేసే పని చేస్తుంది, కానీ విరోధ చేసే పని లేదు. పాత దేహాన్ని తీసి కొత్త దేహాన్ని ఇస్తుందని. చావు వల్ల పాత శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది. నీకు మనస్సున్నంత కాలం నీకు ఒక శరీరం వచ్చి చేరుతుంది. అని నీకు ఎందుకు భయం వస్తుందంటే లోపల నువ్వు చైతన్యంగా ఉన్నావు. ఆ చైతన్యం నీ లోపల ఏదిగా ఉన్నావో దానికి సంబంధించినటువంటి ఎరుక, దానికి సంబంధించినటువంటి తెలివి, దానికి సంబంధించినటువంటి అది అనుభవం మీకు లేకపోవటం అని భయం వస్తుంది మరణం అంటేనే. ఏ వస్తువుకైతే చావు లేదు, ఆ వస్తువు తాలూకు నీకు ఎరుక ఉందనుకో, ఆ ఎరుకున్నప్పుడు నీ శరీరం పోయినప్పుడు కూడా ఉందో లేదో కూడా నీకే తెలియదు. ఇప్పుడు మనం చేతిలో ఏదైనా పుస్తకం పెట్టుకుని పడుకుంటామనుకో నిద్రపోయేటప్పుడు మన నిద్రలో పుస్తకం జారిపోతాం. ఆ జారిపోయినప్పుడు మనకు తెలియదు. అలాగే చావు లేని వస్తువుతోటి నీకు ఎరుక ఉన్నప్పుడు, అమృతత్వంతో అమృత వస్తువుతో నీకు ఆ చావు లేని పదార్థం తెలియదు. అమృతత్వం నువ్వు పొందినప్పుడు, అమృతానుభవం నువ్వు పొందినప్పుడు, ఆ శరీరం పోయినప్పుడు కూడా పోతుందని కూడా నీకు అనిపించు. గాఢ నిద్రలో నీ చేతిలో ఉన్న పుస్తకం ఎలా జారిపోతుందో, జారిపోయినప్పుడు నీకు ఎలా తెలియదు. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు ఆ చైతన్యంతో అడుగు ఎరుకునే ఉన్నప్పుడు, ఆ చైతన్యంతో అడుగు అనుభవం నీకు ఉన్నప్పుడు, శరీరం పోయినప్పుడు కూడా నిజం తెలియదు, పోతుందని కూడా నీకు అనిపించు దాని ఎరుకులో ఉన్నప్పుడు. అదే దాన్ని బ్రాహ్మీ స్థితి అని అంటారు. ఏమంటారు దాన్ని? బ్రాహ్మీ స్థితి. అర్జున ఆ బ్రాహ్మీ స్థితి పొందటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆ బ్రాహ్మీ స్థితి పొందకుండా ఏది సాధించినా అన్ని స్వప్న సమానం. డెస్టినీ గురించి ఎంతో చెప్తారు మన ఫిలాసఫీలేంటి, లిటరేచర్లో ఉంటే డెస్టినీ గురించి ఎంతో చెప్తారు. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తాండి, అసలు డెస్టినీ లేదంటారు. నీ దేహబుద్ధిని మైనస్ చెయ్యి, డెస్టినీ ఎక్కడ ఉంది చూడు, అసలు డెస్టినీ లేదు. ఒకసారి భగవాన్ ఒక మాట అడిగారు, నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు కూడా నాకు డైరెక్ట్గా చెప్పండి వంకట వద్దని. అది సాధన ఏంటిదంటే మన బుద్ధిలోని వంకటే తీసుకోవడానికి, మన బుద్ధిలో వంకట లేకపోతే సాధించడం పని లేదు. భగవాన్ ఇది అడిగాడు, నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు కూడా డైరెక్ట్గా చెప్పండి మోక్షం ఎప్పుడు వస్తుందని. భగవాన్ ఏం చెప్పారు, నువ్వు అసలు పుట్టలేదని సంగతి నీకు తెలిసినప్పుడు నీకు మోక్షం వస్తుంది. ఇప్పుడు నువ్వు పుట్టాననుకుంటున్నావు, లేదనుకుంటున్నావు, పుట్టాననేది నీకు రాదన్నాడు. అది పుట్టింది ఎవరు? శరీరం. చైతన్యం ఏం పుట్టదు అంటే వీడు దేనితో తాగా, పుట్టిన శరీరంతో తాదాత్వం ఉంది, పుట్టిన వస్తువుతో వీడికి తాదాత్వం లేదు. అంటే పుట్టిన వస్తువుతో తాదాత్వం ఉంటేనే వీడికి మోక్షం. పుట్టిన వస్తువుతో వీడికి తాదాత్వం ఉన్నప్పుడు శరీరం ఉన్నా నష్టం లేదు, శరీరం ఉంటే లాభం లేదు, పోతే నష్టం లేదు. వాడు జ్ఞానికి బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి శరీరం ఉండటం వల్ల లాభం లేదు, శరీరం పోతే నష్టం లేదు. మనం ఏమనుకుంటే మనం చచ్చిపోతే ఏమైపోతారు, వీళ్ళందరూ ఏమైపోతారు, మనం చచ్చిపోతే శుభ్రంగా గది కాడే అవుతుంది. ఫ్లాట్ లో బలికి ఆడే అవుతుంది. మనం ఏదో అనుకుంటున్నాం, మనం చచ్చిపోతే ఏమైపోతారు, వీళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళందరూ ఏమవుతారు, సుఖంగా ఉంటారు, మనం గదికి ఆడి చేసినట్టు అవుతున్నాడు, ఒక గది ఇచ్చినట్టు అవుతున్నాడు. అంటే మన అహంభావం అలా అనిపిస్తే మనం చచ్చిపోతే ఏమవుతాం, మనం చచ్చిపోతే ఏమిటంటే మనం తీసుకోడు ఎవరు చూస్తున్నారు, వాళ్ళని దేవుడు చూస్తారు, మనం ఎవరిని చూస్తానికి, మనం ఎవరిని బాగు చేయగలం? మనం ఏదైనా సహకరించగలం కానీ ఎవరిని ఉద్ధరించలేము. మనం ఏదైనా సహకారం చేయగలం మనిషికి అంతే, అందుకని అంత మాత్రం చేయగలడు ఉద్ధరింపబడతాడని మనం చెప్పలేం. అసలు మనం అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం కంటే, బట్టలేని వాడికి బట్ట ఇవ్వడం కంటే, అధికారం లేని వాడికి మనం అందరం ఓట్లేసి వాడికి అధికారం కల్పించడం కంటే, అన్నిటికింత మనుషులు జ్ఞానం సంపాదించుకోవాలని ఆ కాంక్ష కలగజేయటం అన్ని దానాల్లోకి గొప్ప దానం అని చెప్తారు. లోపల హృదయం నుంచి మనం జ్ఞాన సముపార్జన చెయ్యాలనేటువంటి ఆ కాంక్ష, లోపల నుంచి ఉబ్బుకి రావాలి ఆ కాంక్ష. ఆ కాంక్ష ఎవరు ప్రజెన్సీలో కలుగుతుందో వాడే మీ గురువు. అంటే ఈ దేహానికి మరణం వచ్చి లోపల చైతన్యానికి సంబంధించిన ఎరుక మీకు కలిగితే దేహానికి సంబంధించిన మరణం మీ ఇబ్బంది పెట్టదు, భయపెట్టదు. ఏం చెప్పలేదు, ఉండటం వల్ల లాభం లేదని మీకు తెలుస్తుంది, పోవటం వల్ల నష్టం లేదని మీకు తెలుస్తుంది. తర్వాత దేహం మరణించినప్పుడు దేహం ఏడవదు, దేహము నేను అనే భావన ఏడుస్తుంది. అక్కడ ఏముండేది, ఏడుపు ఉండేది. ఆ ఏడుపు మళ్ళీ ఏడవటానికి పునర్జన్మ వస్తుందన్నమాట. మనకు ఇప్పుడు హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నాం, చిన్నప్పటి నుంచి ఏడిచిన ఇంకా ఖర్చు అవ్వలేదు, ఏడుపు మిగిలిపోయింది. నేను మళ్ళీ అక్కడ బొంబాయిలోనో కలకత్తా ఇంటికి పోతుందంటే ఏడవటానికి అనమాట. మరి ఏడవటానికి కాబట్టి ఇంటికైనా పని ఏంటి, మనకి బొంబాయిలో పని ఏంటి? అది ఎందుకు నీకు ఎందుకు చెబుతున్నానంటే, దేహం మరణించేటప్పుడు ఏడుపులో ఉన్నాం అనుకోండి, మనం ఆ ఏడుపు ఇంకా ఉందన్నమాట. ఏడుస్తున్నాం కదా, దేహం పోయినప్పుడు మనం ఏడుస్తున్నాం, మనం తెలుస్తున్నాం కదా, మనకి ఏడుపు ఉందని మనం తెలుస్తాం కదా. ఆ ఏడుపు ఖర్చే వరకు పునర్జన్మలు వస్తాయి. అది తెలియదు, ఎక్కడో రావచ్చు, అమెరికాలో రావచ్చు, ఎక్కడన్నా వచ్చినా మన మనస్సు బాగుపడాలి, మనం బాగుపడాలి. కానీ అమెరికాలో ఉన్నా ఒకటి, ఇండియాలో ఉన్నా ఒకటి, ఎక్కడైనా ఒకటి ఆశ్చర్యం, ఎక్కడన్నా ఒకటి మన హ్యాపీగా ఉండాలి. దుఃఖరహిత స్థితి మనం పొందాలి, కానీ దుఃఖమైన స్థితికి ఎదిగి వెళ్ళాలి, కానీ ఏ దేశంలో ఉన్నా ఒకటి. ఇది భగవాన్ ఒక చోట చెప్పారు. ఇది మనకి భూకంపాల వల్ల వచ్చే దుఃఖం అంటే, ఇంట్లో భూకంపాల వల్ల వచ్చే దుఃఖం కంటే, మన శరీరానికి అనారోగ్యం వల్ల వచ్చే దుఃఖం కంటే, లేదా గాలివానాలు వచ్చే దుఃఖం కంటే, మన వ్యాపారంలో నష్టం రావడంలో వచ్చే దుఃఖం కంటే, పంటను పోవటం వల్ల వచ్చే నష్టం దుఃఖం కంటే, మన అహంభావం తీసుకొచ్చే దుఃఖం ఎక్కువ ఉంటుంది మనిషికి. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చైతన్యం ఉంది. ఇప్పుడు ఆ మూడు అవస్థల్లోనే, మూడు కాలాల్లో కూడా చైతన్యం ఉంది, మృగం కూడా చైతన్యం ఉంది. నువ్వు చైతన్యంతో కలిసి లేవు, శవంతో కలిసి ఉన్నావు. మరణించే వస్తువుతో నువ్వు కలిసి ఉన్నావు, కానీ మరణం లేని వస్తువుతో కలిసి లేవు. ఆ మరణించే వస్తువుతో నీకు తాదాత్మ్యం ఎలా ఉందో, ఈ శరీరం ఉండగానే శరీరం స్మశానానికి వెళ్ళకముందే మరణం లేని వస్తువుతో తాదాత్మ్యం పొందు. అలా పొందటానికి సాధన, ఆ పొందటానికి ఈశ్వర అనుగ్రహం, ఆ పొందటానికి గురువు అనుగ్రహం. అందుకే మహర్షుల యొక్క, సత్పురుషుల యొక్క సహవాసం, మహత్వ యొక్క సహవాసం దానికోసమే. చనిపోయే వస్తువుతో నీకు తాదాత్మ్యం ఉంది, చావులేని వస్తువు కూడా ఒక ఉంది నీ లోపల. దీనితో తాదాత్మ్యం పొందుదో, దానితో తాదాత్మ్యం పొందు. దీని ఎరుక నీకు ఎలా ఉందో, దానికి సంబంధించిన ఎరుక సంపాదించు. సాధన చేయటం దానికోసమే. చనిపోయే వస్తువుతో తాదాత్మ్యం విడిచిపెట్టుకుని చావులేని వస్తువుతో తాదాత్మ్యం పొందటానికే సాధనం. లేకపోతే సాధనతో పని ఉంది నీకు. తర్వాత ఇంకోటి అలవాట్లు, అలవాట్ల యొక్క వేగం కూడా దేహ భావన పెంచేస్తాయి. మనకు అలవాట్లు పెరిగికొద్ది, కోరికలు పెరిగికొద్ది, వాసనలు పెరిగికొద్ది, సంస్కారాలు పెరిగికొద్ది, దేహము నేను బుద్ధి బలపడిపోతాం ఉంటాం. చెక్కబడి ఆరోగ్య కాలేదు, ఆజన్మ కాజన్మ చెక్కబడిపోతాం. ఇప్పుడు ఇంకోటి మీకు బాగా డబ్బు ఉంది అనుకుని ఉండొచ్చు, ఇంత డబ్బు ఉంది, ఇంత డబ్బు ఉన్న తలంపుల్లో మీరు సంతోషాన్ని పీల్చుకుంటున్నారనుకోండి. ఇప్పుడు బాధ్యమైన సంఘటన మీకు అనుకూలంగా జరిగితే ఏ చేసి మీకు కలిసి వచ్చేస్తాం అనుకోండి, దానివల్ల కూడా మీకు సంతోషం వస్తాం అనుకోండి. బయట వస్తువుల వల్ల కానీ, బయట మనుషుల వల్ల కానీ, బయట పదార్థాల వల్ల కానీ, దేనివల్ల సంతోషాన్ని మీరు తీసుకుంటున్నా, అది ఏదో రోజుకి మీకు తప్పనిసరిగా దుఃఖ కారణం. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఏం చెప్పిందా, ఆ సంతోషం అస్వతంత్రమైనది, ఆ సుఖం అస్వతంత్రమైనది. ఈ హృదయంలోంచి ఎక్కడైతే నిజం ఉందో, ఎక్కడైతే ఆధ్యాత్మిక హృదయం ఉందో, ఎక్కడైతే చైతన్యానికి సీట్ ఎక్కడ ఉందో, అక్కడి నుంచి వచ్చే సుఖము, అక్కడి నుంచి వచ్చే శాంతి స్వతంత్రమైనది. కానీ బయట నుంచి వచ్చేది శాంతి కానీ, బయట నుంచి వచ్చే సుఖం కానీ అస్వతంత్రమైనది కానీ స్వతంత్రమైనది కాదు. అది డిపెండెంట్ కానీ ఇండిపెండెంట్ కాదు. కొంతమంది బుద్ధిమంతుల్ని, మంచి మనసు ఉన్న వాళ్ళని, మంచి బుద్ధి ఉన్న వాళ్ళని ఏదో చెడ్డ మాటలు చెప్పాలని మార్చేస్తారు. ఇప్పుడు రామాయణం అక్కడి నుంచి అక్కడ ప్రారంభం అవుతారు. కైక మంచిదే, ఆ కైక బుద్ధి మందరం మార్చేసింది. రామాయణంలో మందరం ఉంది, ఇప్పుడు ప్రతి ఇంట్లోనే మందరం ఉన్నారు. అసలు మందరం ఏది పంపలేదు, ఏం లేదు. విషయం ఎలా పెడతారంటే, నలుగురు తోడుకోవాలి ఉన్నారనుకోండి, మీ అత్తగారు ఆ మూడో తోడుకోవాలని బాగా చూస్తాను, నీ మంచి ఇష్టం లేదు, ఇంకా పైకి నటిస్తానని చెప్తారు. అక్కడి నుంచి లోపల విష బీజాలు ప్రారంభం. అలా చెప్పేవాళ్ళు ప్రతి ఇంటికో ఉన్నారు. ఇప్పుడు అది జ్ఞాని దానికి చలించడం. వాడి దేహమే వాడు కాదని తెలిసినప్పుడు ఈ సంగతి వారు వేస్తాయి. వాడు మామూలుగా పదంతస్తులు మేడలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటాడు, పెంట మీద కూర్చున్నప్పుడు అలా ఉంటాడు. వాడికేముంది, వాడెవరో వాడికి తెలియకుండా మిమ్మల్ని చూడ్డాడు, వాడెవరోడు తెలుసుకునే మిమ్మల్ని చూస్తాడు, వాడెవరో తెలియకుండా మిమ్మల్ని చూసుకుంటే వాడు కంగారు పడతాడు, వాడికి భయం వేస్తుంది. అయితే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు కాలక్షేపాలను చెప్పడం లేదు, ఇవన్నీ నమ్మటానికి వీల్లేదు, మా కోళ్ళ మంగిదంతానికి వీల్లేదు, మీ కోళ్ళ బుద్ధి మార్చేశారంటే మీకేమి సాపాటు లేదు, కాఫీ లేదు, ఇడ్లీ లేదు, అయితే నిలబడి టిక్కెట్లు కాదు ఇవన్నీ బయట నుంచి వచ్చి ఏది నిలబడదని చెప్తాను మీకు. ఇప్పుడు ఎవరైనా ఒక చెడు మార్గంలో ఉన్నప్పుడు, రాంగ్ థింకింగ్లో ఉన్నప్పుడు, ఆలోచన సరిగ్గా లేనప్పుడు వాళ్ళు మంచి ఆలోచనలు పెట్టడం కష్టం. మంచి ఆలోచనలో చెడ్డ ఆలోచనలు తిప్పేయడం తేలికది, ఇల్లు కట్టడం కష్టం, పడగట్టడం తేలిక, ఓ చెట్టుని పెంచడం కష్టం, చెట్టుని నరికేయడం తేలిక, పాలు కాయడం చాలా కష్టం, పాల్లో కొంచెం ఎందుకు కలపడం తేలిక. అంటే నువ్వు దేహంలో ఉండగానే ఆ చైతన్యం లోపల ఉన్న చైతన్యం పట్టుకోవడం నేర్చుకో. ఆ పట్టుకున్న రొబ్బే అంటే గట్టి రొబ్బే పట్టుకో. ఈ రొబ్బ ఎప్పుడైనా ఊడిపోయే రొబ్బే ఇది, ఏ రొబ్బ ఈ శవం ఎప్పటికప్పుడు ఊడిపోయే రొబ్బే. ఆ చావులేని రొబ్బను పట్టుకున్నావు, చావులేని రొబ్బను పట్టుకుని వేలాడి, చచ్చిపోయే రొబ్బను పట్టుకుని వేలాడితే దాంతోపాటు ఊడిపోతావు. ఈ శరీరానికి చావు రాకముందే, దేహానికి మరణం రాకముందే ఆ చావులేని చైతన్యాన్ని నువ్వు పట్టుకో. అప్పుడు నీకు భయాలంటే ఏముండదు, ఏ రకమైన భయం ఉండదు. ఎంచేది ఆ వస్తువుకి భయం ఎలా ఉంటుందో తెలియదు, దానికి ద్వితీయం లేదు, ద్వితీయం లేనప్పుడు భయం లేదు, దానికి భయం ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు కొన్ని అభయ స్థితిని పొందుతావు, భయరహితుడవుతావు. అందుకే భగవాన్ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్మలమైన బుద్ధి శాంతి చిత్తాన్ని పోగొట్టుకోవద్దు. అంటే నీ ఇంటికాడ ఉన్న ధనం కంటే, నీ ఇంటికాడ ఉన్న బంగారం కంటే కూడా శాంతి చిత్తం గొప్పదని ఇక్కడ చెప్పింది. అది నీకు శాంత చిత్తం లేదనుకో, నీ ఇంటికాడ ఉన్న బంగారం నేను సొతపెట్టదు. నీ మనస్సులో బంగారం లేనప్పుడు నీ ఇంట్లో ఉన్న బంగారం నేను సొతపెట్టదు. నీ మనస్సు నీ విగ్రహంలో లేనప్పుడు, నీ మనస్సు నీ స్వాధీనంలో లేనప్పుడు, నీ మనస్సును నియమించుకోలేనప్పుడు నీ ఇంట్లో వాళ్ళందరూ నేను సొతపెట్టాలని సొతపెట్టలేదు. కొంతమంది వ్యతకారం మాటలు మాట్లాడుతూ ఉంటారు, వేలన మాటలు మాట్లాడుతూ ఉంటారు, కాంటెక్స్ట్ లేకుండా సందర్భం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతా అంటే నువ్వు ఉద్వేగపడ్డావును కాదు, నీ మనస్సును ముందెత్తి గుచ్చుతారు, నీ మనసును ముందెత్తి గుచ్చుతారు. అటువంటిప్పుడు నువ్వు ఉద్వేగపడకు, అటువంటిప్పుడు ఆ ఉద్వేగ పడ్డా నీ మార్గం దారి తప్పిపోతుంది. అంటే చక్రం పట్టాను వదిలేస్తే ఎంత ప్రమాదం, అలా ఎవరైనా నీ ఉద్యోగపరిచినప్పుడు నువ్వు ఉద్యోగపరిచే నువ్వు దారి తప్పిపోతావు. అంటే నువ్వు మోక్షానికి వెళ్ళే దారిలోంచి, నువ్వు మోక్ష మార్గంలోంచి, నీ శాంతి మార్గంలోంచి, నువ్వు ఏ గమ్యానైతే చేరుకోవాలనుకుంటున్నా ఆ డెస్టినేషన్ తీసుకెళ్లే పాత్రలోంచి నువ్వు తప్పికపోతావు. ఎవరు నువ్వు ఉద్యోగపరిచినా నువ్వు ఉద్యోగపరిచి ఈశ్వరు అనుగ్రహం ఎప్పుడు వస్తుందంటే, నీకు కోపకారణం ఉన్నప్పటికీ కోపం రహితంగా ఉండగలిగినప్పుడు ఈశ్వరు అనుగ్రహం వర్షం కురిసినట్టు కురుస్తుంది నీ శిరస్సు మీద. నీ చెయ్యి పట్టుకున్నా, నీ చెయ్యి వదిలేసినా, ఇవన్నీ మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి అన్నీ చేస్తున్నాడని గ్రహించిన వాళ్ళు ధన్యులు. షేక్స్పియర్ చెప్పాడు, దేవుడి ప్రేమే స్థిరంగా ఉంటుంది, దేవుడి ప్రేమ స్థిరంగా ఉంటుంది. మరణాంతర జీవితంలో మనకు కూడా వచ్చేవాడు కూడా ప్రభువే, ఈశ్వరుడే. మనుషులకు ఉండే ప్రేమ ఎంతుందంటే స్కిన్ డీప్ లవ్ అన్నాడు. చర్మం ఎంత పలతగా ఉంటుందో మనుషులకు మనుషులు వచ్చిన ప్రేమలు అనురాగాలు అటువంటివి. ఇవన్నీ నిజం కాదు, మనుషులకి మనుషులకు ఉన్న ప్రేమలు అనురాగాలు ఎటువంటి అంటే, మానవుడి చర్మం ఎంత పలచగా ఉంటుందో అనురాగాలు అంతే, ప్రేమలు కూడా అంతే. వారు ఎలా ఉంటే బాగుండు, మీరు ఎలా ఉంటే బాగుండు అనుకునే బదులు మనం ఎలా ఉండాలనుకున్నాం అలా ఉంటే మంచిది, వారు అలా ఉంటే బాగుండు, మీరు ఎలా ఉంటే బాగుండు ఇలా అనుకుని మన కాలం వేస్ట్ చేసుకోవడం కంటే టైం వేస్ట్ చేసుకోవడం అంటే, వారు ఎలా ఉన్నారో అలా ఉంటారు అంతే. వారు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి మనం అనుకునే బదులు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అలా ఉండగలిగితే, అలా తీర్చిదిద్దుకోగలిగితే, మన మనసును అలా దిద్దుకోగలిగితే అది మంచిది. మనకు ఎక్కడి నుంచి ఏదైనా పాఠం నేర్చుకుంటే నేర్చుకుంటాం, లేకపోతే లేదు. మీ గాఢ నిద్రలో ఎవరికి భయం లేదు, గాఢ నిద్రలో ఒక పాము వచ్చి మీ కాళ్ళ మీద పాకెళ్ళిపోయింది అనుకోండి, మీకు భయం వేస్తుంది. ఇంకెలా భయం లేదు, దేహమునైనా తలంపు లేదు, దేహమునైనా తలంపు ఉంటే అది ఆ తలంపే కదా పామును చూసేది. అదే నిద్ర, నువ్వు గాఢ నిద్రలో తలంపులు లేకుండా ఉన్నావు, గాఢ నిద్రలో తలంపులు లేకుండా, ఊహలు లేకుండా, సంకల్పాలు లేకుండా ఉన్నావు, భయాలు లేకుండా ఉన్నావు, గాఢ నిద్రలో భయాలు లేకుండా ఉన్నావు, గాఢ నిద్రలో తలంపులు లేకుండా ఎలా ఉన్నావు, సంకల్పాలు వికల్పాలు లేకుండా ఎలా ఉన్నావు, జాగ్రత్త అవసరం ఉండటం కూడా అలా నేర్చుకో. అలా ఉంటే మా పని ఎలాగా అవుతుంది అనుకోకుండా పని జరగవలసింది జరిగిపోతాం. ఆ జ్ఞానం కూడా ఆ టైంకి తన సంకల్పం లేకపోయినా ఏ పని ఎలా జరగాలో అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. జ్ఞానికి పెద్ద ప్లానింగ్ అక్కర్లేదు, పిత్తలన్నీ బతుకుతున్నాయి, అన్ని ప్లానింగ్ కూడా బతుకుతున్నాయి, పిత్తలన్నీ బతుకుతున్నాయి కదా. రామాయణంలో అదే చెప్పాడు, పిత్తలకు ఆకలి ఎక్కువ, మృగాలకు భయం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ అని. అంటే ఎక్కువ కోపం ఉన్నవాళ్ళు పాముల కింద పుడతారని. కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే, పాముల విషయంలో మెరుగు, రాగద్వేషాల్లో అంతకంత విషయం ఉంది, పాముల్లో ఉన్న విషం ఇంకా శరీరాన్ని చంపుతుంది, రాగద్వేషాల్లో ఉన్న విషం కొన్ని లక్షల జన్మలు తీసుకొస్తుంది. ఎవరింటికైనా చూసినా లైట్స్ డిగ్రేట్ తప్పించేయండి, ఏమి లేదు. ఏ దేశమైనా లైట్స్ డిగ్రేట్స్. ప్రతి సాధకుడు కూడా తిండి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మన శరీరమే మనకు గురువు. మనం తిండికి వెళ్ళినప్పుడు మన శరీరం అది సరిపోతుందని చెబుతుంది మన శరీరం. అక్కడ అది వదిలేయాలి. వదిలేస్తే ఇంకా దానివల్ల మనకు ఇబ్బందులు ఏమి రావు. శరీరం చెబుతున్నప్పటికీ మనం వెళ్ళం, అప్పుడు మళ్ళీ ఆ శరీరానికి అనారోగ్యం ప్రారంభమవుతుంది. శరీరానికి అనారోగ్యం వస్తే దాని ప్రభావం మనస్సునే పడుతుంది. మనస్సుకి ఏదైనా దండి పెట్టుకుంటే దాని ప్రభావం శరీరమే పడుతుంది. కానీ శరీరానికి వచ్చే అనారోగ్యం కంటే మనస్సుకు వచ్చే అనారోగ్యం చాలా ప్రమాదమైనది. ఇంకేదండి, శరీరానికి అనారోగ్యం వచ్చిందనుకోండి, మన మనస్సు మంచి మనస్సు అనుకోండి, మన మనస్సు సరళంగా ఉందనుకోండి, మన మనస్సు శాంతిగా ఉందనుకోండి, మన మనస్సు సుఖంగా ఉందనుకోండి, ఆ శరీరానికి వచ్చిన అనారోగ్యం 15 రోజుల్లో తగ్గి 5 రోజుల్లో తగ్గిపోతుంది. డాక్టర్లు ఏం చేయలేరు. మన శరీరానికి ఏదైనా రోగం వస్తే మన మనస్సు శరీరం రోగం తగ్గటానికి సహకరించాలి, అప్పుడు డాక్టర్ మెమరీ బాగా పనిచేస్తాయి. మన మనస్సు సహకరించాలి మన దేహానికి వచ్చిన రోగాన్ని తగ్గటానికి. మన మనస్సు సహకరించదనుకోండి 15 రోజులు తగ్గింది, 15 నెలలు పట్టచ్చు. అంటే నువ్వు చివరికి వెళ్ళే వరకు నిన్ను మోసం చేసుకోవద్దు. నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నా అంటే అక్కడ కూడా నేనుంది. అక్కడ ఆగిపోకు నువ్వు, ఆ నేను పూర్తిగా పోయే వరకు నువ్వు ప్రయాణం ఆపి చేయకు. ఇదంతా మనసు కల్పించినవి. ఈ మనసు పొరలు కల్పిస్తాయన్నీ కూడా. ఆ నేను పూర్తిగా బయటకు వచ్చేది కాలి బూడిదైంది. నీ శరీరం కాలి బూడిది ఎలాగో ఉంటుందో అయితే దేహగతమే నేను కాలి పూర్తిగా అది కాలి బూడిదయ్యే వరకు నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరలేవు. నువ్వు నీ ప్రయాణం ఆది చేయొద్దు. నీ గమ్యాన్ని నువ్వు మిస్ అవ్వద్దు. నీ డెస్టినేషన్ నువ్వు మిస్ అవ్వద్దు. అంటే కొంతమంది ఏమంటారంటే, మరి నేను లేదనుకోండి ఆనందాన్ని ఎవరైనా చేస్తారు. ద్వైత సిద్ధాంతంలో ఏమంటారంటే, నేను ఉండాలి కదండి, అది లేకపోతే ఆనందం ఎవరు అనిపిస్తారు, అది కొంచెం నిరుచుకోవాలి కదా. అంటే నేను నిరుచుకోవాలంటే ఇది దేవుడికి భిన్నంగా ఉండాలని నీకు ఉందన్నమాట. ఇక్కడికి చెప్పారు ఏకమక్షరం మృదు నిరంతరం. ఉన్నది ఒకటే, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. మీకు నోరు నెప్పెట్టే వరకు లేనిది ఉంది, లేనిది ఉంది అనుకున్నది ఉండదు. ఉన్నది లేదు, లేదు చైతన్యం లేదు, ఆత్మ లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏమీ లేదు. శరీరం ఒకటే నిజం, శరీరం ఒకటే లేదు. ఆత్మ లేదు, చైతన్యం లేదు, తాగుడైన పదార్థం లేదు లేదనుకున్నా ఉన్నది ఎక్కడికే పోదు. నీ తలంపు మీద అది ఆధారపడి లేదు. నీ తలంపుల మీద విషయాలు ఆధారపడి ఉన్నాయి, కానీ నీ తలంపుల మీద చైతన్యం ఆధారపడి లేదు. ఏకమక్షరం క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నాశనం లేనిది. ఆ నాశనం దానికి 2000 ఏదైతుంది, 3000 ఏదైతుంది, ఎలా ఉండట్లేదు, ఒకటిగానే ఉండట్లేదు. ఒక మతంలో ఒక రకంగా దాన్ని పిలవచ్చు. ఏకమక్షరం అంటే నీళ్ళు లేకపోయినా కూడా ఆనందం అనుభవించవచ్చు అని చెప్పడం. ఆనందం పోదు మీకు. అసలు సత్యం జ్ఞానం అనంతం. దాని స్వరూపమే సత్యం, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే అనంతం. అది ముగింపు లేదు. అది ఆ ఆత్మానందం ఎటువంటిదంటే విసుగు పుట్టించదు. ఎంత ఎంత అనుభవిస్తున్నప్పటికీ నీకు విసుగు పుట్టించదు. ఇంద్రియ సుఖాలు అన్ని కూడా విసుగు పుట్టిస్తాయి. ఇంద్రియాలకు సంబంధించిన ఏ భోగం అయినా సరే విసుగు పుట్టిస్తుంది. విసుగు పుట్టించింది ముగింపు లేని ఆనందం ఒకటి, ఆత్మానందం చైతన్యం. ఇంకొక స్వతంత్రమైనది ఏకమక్షరం ఇది నిరంతరం. అంటే ఉన్నది ఒకటే, దానికి నాశనం లేదు. నిజం నశించదు. నిజం అనేది ఎప్పుడు ఉంటుంది, నాశనం లేనిది. పరమార్థిక సత్యం చైతన్యం నాశనం లేనిది. సత్యం అంటే సృష్టి లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడు ఏదైతే ఉందో అదే సత్యం. దేహము నేను అనుకునే వాడికి లోపల బుద్ధి బయట బుద్ధి ఉంది. దేహము తాను కాదని తెలిసిన వాడికి లోపల బుద్ధి బయట బుద్ధి ఉండే ఉన్నది ఒకటే. ఆ నాశనము లేనిది అంతటా ఉంటే హృదయంలో కూడా తానుగా ప్రకాశిస్తాను. భాషతే స్వయం తానికి సూర్యుని వెలుతురు కానీ బయట దీపాలు కృష్ణాల దీపాలు వెలుతురు కానీ ఏం అక్కర్లేదు. తాను అంతటా తానుగానే ప్రకాశిస్తాను. అది ఉండటం వల్ల తెలియకూడదు. మరి అది ఒకటి అంటున్నారు, ఏకంగా ఉందంటున్నారు, అక్కడ ఉండేది లేదంటున్నారు. మరి ఆనందం మాట ఏంటి? అది దాన్నే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంటే అది స్వతంత్రమైనది. బయట వస్తువులతో కానీ, బయట పదార్థంతో కానీ, క్రియేషన్ తోటి కానీ దానికి సంబంధం లేదు. క్రియేషన్ ఉన్నా దాని ఆనందానికి ఆపులేదు. క్రియేషన్ లేకపోయినా దాని ఆనందానికి ఆపులేదు. నీ శవం ఉన్నా దాని ఆనందానికి ఆపులేదు. అది పోయినా దాని ఆనందానికి ఆపులేదు. ఉన్నా ఒకటి, ఈ లేకపోయినా ఒకటి, దేనితో తప్పలేదు దానికి. ఆ సత్తుకి దేనితోటి పత్తా లేదు, దేనితోటి పొందిక లేదు. అది వారి వారిగానే ఉంటారు. వారు ఆనందంగా ఉంటారు, జ్ఞానంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. సుఖంగా ఉండటంటే వారి స్వరూపమే సుఖం, వారి స్వరూపమే శాంతి, వారి స్వరూపమే ఆనందం, వారి స్వరూపమే జ్ఞానం, వారి స్వరూపమే అమృతం. వారికి మరణం ఎలా ఉంటుందో తెలియదు. సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు. లోపల సత్వస్థితి మరణం ఎలా ఉంటుందో తెలియదు.
వారిని వారే ఆనందిస్తూ ఉంటారు.
అంటే ద్వైత బుద్ధి అని వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏమంటే ఈ దొంగ నేను పోయింది అనుకోండి మాకు ఆనందం ఎలా దొరుకుతుంది అంటారు. ఈ దొంగ నేను పోతే నీకు ఆనందం దొరుకుతుంది, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ నీకు ముగింపు లేదు దానికి. అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్, డిపెండెంట్ హ్యాపీనెస్ కాదు. ఏకం అక్షరం, మృగ నిరంతరం, భాషతే స్వయం, నిక్షేపే కథం. అంటే ఆ వస్తువు గురించి నీ లోపల భ్రమం ఉంది, చాలులేని పదార్థం ఉంది, దాని అంతా అదే ఎంజాయ్ చేస్తుంది. ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ తోటే కానీ ఎక్స్టర్నల్ బిహేవియర్ తోటి కానీ సంబంధం లేదు. కృష్ణుడు తెలుసుకో పనికిరాని వాడు కృష్ణుడని మనం అనుకుంటే ఆనందం చెడిపోలేదు, ఆనందం చెడిపోతే వాడు దేవుడు కాదు. కృష్ణుని మీరు ఏదో అవమానించారనుకోండి, వాడు దుఃఖం వచ్చేసింది అనుకోండి, వాడు జీవుడే, వాడు దేవుడు కాదు. ఇంకా వారు వారే ఆనందం. అందుకే జ్ఞాన్ని సముద్రంతో పోలుస్తారు. సముద్రం వర్షాకాలం ఎలా ఉంటుందో వేసవికాలం అలా ఉంటుంది. కానీ నదులు వర్షాకాలం ఒక రకంగా ఉంటే వేసవికాలం ఒక రకంగా ఉంటే జ్ఞాని సముద్రంతో సమానం. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, మీరు మంచివారు కాదండి, మీ పద్ధతి మాకు ఏమి నచ్చలేదంటారు అనుకోండి, ఆడ ఆనందం చూసి కాదు, ఆ అత్యుతి కాదు, వాడికి డిప్రెషన్ లేదనుకోవాడు. వాడు డిప్రెషన్ ఉంటే జీవుడు, డిప్రెషన్ లేని వాడు దేవుడు. అచ్యుతుడు దేవుడు, చ్యుతుడు జీవుడు. మీరే దేవుడు, మీరే జీవుడు. చైతన్యంతో కలిస్తే మీరే దేవుడు, శవంతో కలిస్తే మీరే జీవుడు. ఇప్పుడు మహర్షి అందరినీ మహాత్ములు అందరినీ ఎంత గౌరవిస్తున్నావు, చైతన్యంతో వాళ్ళకున్న తాదాత్మ్యం వాళ్ళు. మీ లోపల చైతన్యంతో మీకు తాదాత్మ్యం వచ్చేసింది అనుకోండి, మీరు దేవుడితో సమానం. అసలు జ్ఞాన సంపార్జనకి, జ్ఞానం సంపాదించాలన్న కాంక్ష మనలోంచి వచ్చిందనుకోండి, అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి మనకు. ఆ జ్ఞాన సముపార్జన కోసం జ్ఞానాన్ని సంపాదించాలన్న కాంక్ష మనలోంచి బయలుదేరింది అనుకోండి, ఆ కాంక్ష వచ్చింది అనుకుంటున్నాం. మీరు పెట్టుబడి ఏంటంటే మీరు తెలుసుకోవాలనే కాంక్ష, ఆ కాంక్ష లోపల నుంచి వచ్చిందనుకోండి, అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయని ప్రత్యేకంగా పిలవక్కర్లేదు. అట్లా మంచి గుణాలు, అన్ని సద్గుణాలు, దైవీ సంపద, గుణ సంపద అంతా కూడా వచ్చేస్తున్నాయి. ఆ జ్ఞానం అన్వేషణలో ఉంది, ఆ శక్తి అంటే అన్వేషణలో, ఆ జ్ఞాన అన్వేషణలో, ఆ సత్య అన్వేషణలోనే, అన్వేషణలోనే అన్ని మంచి గుణాలు వచ్చి నిన్ను అలంకరిస్తాయి. అలంకే ఆ మంచి గుణాలు ఇంటికి వచ్చేస్తాయి మీ దగ్గరికి, మీకు సపోర్ట్ ఇచ్చే వస్తువులు తెలుసుకోవడానికి మీకు సహకరిస్తాయి. మంచి గుణం కూడా గుణమే, చెడ్డ గుణం కూడా గుణమే. కానీ చెడ్డ గుణాలు పోయే వరకు మంచి గుణాన్ని కాపాడుకోవాలి. ఏం చెప్పండి, జ్ఞాన సముద్రంలో ఐక్యం అవడానికి సహకరిస్తే వెయ్యి మంచి గుణాలు మళ్ళీ జ్ఞాన సముద్రంలో ఐక్యం చేసిన తర్వాత వారు కూడా తప్పుకుంటారు. అప్పుడు ఇంక మీరు మంచివాడిని కానీ మంచి గుణాలనే అనుకునేవాడు మెదడు. అప్పుడు ఇంక మీరు మంచివాడిని కానీ మంచి గుణాలనే అనుకునేవాడు మెదడు. నిజమైన మంచివాడికి వాడికి మంచితనం ఉన్నది తెలియదు అసలు. కొంతమంది అంటా ఉంటారు, మీరు ఎప్పుడు ఏం పొరపాటు చేయలేదని, గోడా చేయలేదు పొరపాటు. అయితే ఇది జ్ఞానమే అంటే అసలు అండర్స్టాండింగ్, మానవుడు యొక్క అండర్స్టాండింగ్ అంత కిందకి, అంత షాడోగా ఉంది. వాళ్ళ అహంకారానికి నీళ్లు పోసుకుంటూ ఉంటారు వాడు. మీరు ఎప్పుడు పొరపాటు చేయలేదు, అహంకారానికి నీళ్లు పోసుకుంటూ ఉంటారు. నిజమే వాళ్ళ అహంకారం చేయలేదు, వాళ్ళ అహంకారం వాళ్ళు పొరపాటు చేయలేదు. మరి గోడ కూడా పొరపాటు చేయలేదు కానీ మనం గోడను పూజించొచ్చాము. అంటే నీళ్లు మన శరీరాన్ని శుభ్రం చేస్తాయి, మంచి తలంపులు మన మానసిక స్నానం చేయిస్తాయి. గ్లోబల్ థాట్స్, ఆ జంతుడి థాట్స్. కొంతమంది అసలు ఆత్మ వదిలైన తలంపుల్లోనే అంత సౌందర్యం లేదు, అసలు ఆలోచనలోనే అవనచ్చాడు. ఆ కృష్ణుడు అంటే ఒక చోట, కొన్ని దేహం మట్టిలో కలిసిపోతుంది, నావాడు రా అంటాడు. జీవుడు నావాడే, నాలోంచి వచ్చినవాడు అంటాడు. ఆ ఆలోచన చూడండి, అవనచ్చాడు. అసలు పొందటం మనం పొందొచ్చాం, పొందడానికి ఆ గొడవ వదిలేని కృష్ణుని మనం పొందొచ్చాం, పొందకపోవచ్చాం. ఆ శరీరం మట్టిలో కలిసిన కలవనివ్వండి. ఆ మట్టిలో కలిసేది మట్టికి నువ్వు కాదు, నువ్వు జీవుడు నువ్వు. ఆడు ఎవడనుకుంటున్నావు, నాలోంచి వచ్చినవాడు నావాడే అంటాడు. ఎంత అద్భుతంగా చూడండి వాడు. ఇంకా మనకు భయం ఎందుకు, వాడు వాడమే మనం. మనం మట్టి వాళ్ళం కాదు, దేవుడు వాళ్ళం. ఇంకా భయపడిపోతాం ఎందుకు మనం, నువ్వు దేవుడికి భయం. మట్టిలో కలిసిపోతాం, మట్టిలో కలిసిపోతాం, మట్టిలో మట్టిలో కలవం మనం. మనం దేవుడు వాళ్ళం, నా వాళ్ళని కృష్ణుడు చెప్తున్నాడు. దేవతలు అబద్ధం చెప్తాడో, భగవంతుడికి అబద్ధం చెప్తాడు, నా వాళ్ళు రా మీరు అందరూ చెప్తున్నారు. మనం ఆ మాట వినకుండా మట్టిలో కలిసిపోతాం, మట్టిలో కలిసి ఎక్కడ కలుస్తారు మీరు? మీ శవం కలుస్తుంది. మనం ఆడువాళ్ళమే, ఆడిపోయే వరకు మనకు విశ్రాంతి లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, సుఖం లేదు. మనం ఎవరి వాళ్ళు వాడి పాదాల దగ్గర చేరుకునే వరకు మనకు శాంతి లేదు. అసలు ఆ మాట చెప్పటంలోనే ఎంత భయం, మీరందరూ నా వాళ్ళే, ఎంత అభయం ఉండదు. అలా మాటలోనే ఎంత సౌందర్యం ఉందో చూడండి. ఆ నోబుల్ థాట్స్, గ్రేట్ థాట్స్. కొంతమందికి ఉదాత్తమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను ఒకసారి పాలకులు షావుకారు గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికాడ చక్కెర కేళి గెల ఎలాడతాను. నేను అన్నాను, రోడ్డు మీద అత్తిపళ్ళు ఉన్నాయి కదండి, కొన్ని చేయవచ్చు కానీ ముసరానికి గెల కూడా ఇంటికని. ఎందుకంటే గెల అయితే శుభ్రంగా ఉంటుందండి, బయట అత్తిపళ్ళు తెస్తామనుకుని కొంచెం దుమ్ము ఉండొచ్చు, గెల తర్వాత గెల ఎలా కదుతున్నాం, మీరు ముసలోని బాగానే చూస్తున్నారని చెప్పాను. అంటే ఆవిడ ఏంటండి, ముసలోని బాగా చూస్తున్నారని మీరు అంటున్నారు, ఆడు చచ్చిపోయిన తర్వాత మాకు చూడాలని బుద్ధి పడుతున్నానుకుని మనిషి కనిపించాలి కదా. ఇప్పుడు నువ్వు చూడమనుకోండి ఆ ముసలాన్ని, ఆ ముసలాన్ని చనిపోయిన తర్వాత చూస్తే బాగుండని మాకు అప్పుడు బుద్ధి పడుతున్నాయి కూడా. చూడటానికి మనిషి, అప్పుడు చూడటానికి మనిషి ఉండడు కదా, ఇంకా అచ్చిపోయి ఎవరికి పెడతాం అంటే ఆ కార్ట్ చూడండి ఆలోచన. మనిషి బతికుండగా చూస్తాడు కానీ చనిపోయిన తర్వాత ఇంకా చూడండి కదా. ఒక చనిపోయిన తర్వాత అయ్యో మనం చూడలేదు తాతగారు అనిపిస్తుంది అనుకుంటే మనిషి ఉండాలి కదా అంటాను. మనిషి లేనప్పుడు ఎవరిని చూస్తాము? అంటే ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన ఆలోచన, ఉదాత్తమైన ఆలోచన, నోబుల్ థాట్, ఆ జంతుల థాట్స్. ఆ జంతుల థాట్స్ వస్తేనే కానీ మనిషి జంతుల జ్ఞానం అవ్వలేదు, జంతుల జ్ఞానం. అలాగే మన రాజకీయ నాయకుల్లో రాజేంద్ర ప్రసాద్ అని జంతుల జ్ఞానం అంటారు. ఆయనకన్నీ జంతుల థాట్స్. ఆయన అసలు రాజకీయాల్లో ఎలా ఎదిగాడు అనిపిస్తుంది మనకు. ఒక రాజేంద్ర ప్రసాద్ అని జంతుల జ్ఞానం అంటారు. అంటే జంతుల థాట్స్ తోటి ముందు ఉంటుంది ఆ మైండ్ అంతకుడు. ఆయన సాక్షాత్కారం ఉందా లేదా వేరే విషయం తీసే పక్కన పెట్టండి. ఆ ఆలోచన వైభవం, ఆ తలంపుల్లో ఉన్న వైభవం, అటువంటి తలంపులతో మీ మనసుకు స్నానం చేయించరా. ఈ చర్మానికి ఎలాగైతే స్నానం సరిగ్గా స్నానం చేయించబడి దొరద ఎలా పట్టుకుంటుందో అలాగే మీ మంచి మంచి ఆలోచనతో ఉదాత నోబుల్ థాట్స్, ఆ జంతుల థాట్స్ తోటి కనుక, అటువంటి ఉన్నతమైన ఆలోచనతో కనుక మీ మనస్సును స్నానం చేయించకపోతే మీ మనసుకు దొరద పట్టుకుంటుంది. అంటే ముందు గుడ్ థాట్స్ తోటి మీ మనస్సును తడుపు, ఆ గ్రేట్ థాట్స్ తోటి మీ మనసును తడుపు. అది అయితే గమ్యం కాదు, అయితే అది అది మటుకు గమ్యం కాదు. సత్యాన్ని తెలుసుకోవడానికి ఆ నోబుల్ థాట్స్ మీకు సహకరిస్తాయి కాబట్టి వాటిని పోషించు. అంటే ఎప్పుడైనా మీకు మంచి జరిగింది అనుకోండి, మంచిదే మంచి మంచి ఎప్పుడైనా జరిగింది అనుకోండి సంతోషం వస్తుంది. అక్కడ ఆగిపోవద్దు, ఇదే నిజమని ఇదే సత్యం అని అక్కడ ఆగిపోవద్దు. మరి అందులోంచి బయటకు పడి ఎవరికి వెళ్ళండి. మీరు ఏ డెస్టినేషన్ అయితే డెస్టినేషన్ మిస్ అవ్వద్దు. ఈ లోపల మీకు అనేటువంటి వైభవాలు రావచ్చు, మీకు ఊరేగింపులు రావచ్చు. ఈ ఊరేగింపులు చూసి చమత్కారాలు చూసి అసలు గంధాన్ని విడిచిపెట్టద్దు. ఇదంతా డ్రీమే. మీరు ఏమి పొందాలో దాన్ని మర్చిపోవద్దు. ఈ చమత్కారాలు చూసి, ఈ నాయని చూసి, ఈ భోగాలు చూసి, ఈ అలంకారాలు చూసి అసలు వస్తువులు మర్చిపోద్దు. పొందవలసిన ఏ వస్తువులు పొందాలో అక్కడి నుంచి మీ యొక్క కాన్సన్ట్రేషన్ మళ్ళీ చూద్దాం. మీరు పొందవలసిన అనుభవం ఏదైతే మీరు పొందాలనుకుంటున్నారో అది చేయని పొందే వరకు మీరు ప్రయాణం ఆపు చేయొద్దు. అయ్యో మన సాధన సరిగ్గా లేదు సరిగ్గా లేదని కంగారు పడకుండా కాలం అంతా మీదే. అప్పుడే కాలం ముగింపుకు వచ్చేసాం అనుకోకుండా చాలా కాలం ఉంది మీకు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకుని పొందవలసిన పొందండి. ఏదైతే ఉందో, ఏదైతే మీకు శాంతి కలగజేస్తుందో, ఏదైతే ఆనందమో, ఏదైతే సుఖమో, ఏదైతే శాంతో, ఏది నేరుగా ఉన్నారో దాన్ని పొందటానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ మోక్ష శాంతి, ఆ స్వతంత్రమైన శాంతి మీకు అనుభవంలోకి వచ్చే వరకు మీ ప్రయాణం ఆపచేయొద్దు. మీ మనస్సు పరచబడేకూడదు, మీ మనసుకు లోటుకు వచ్చేకూడదు, మీ మనసు శుద్ధమైకూడదు. ఆ లోపల వస్తువు తాలూకు వెలుపురి మీకు తెలుస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన శాంతి కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అని చెప్పారు. మీరు నిర్మలమైన బుద్ధిని, శాంతి చెప్తాను, మీ నిర్మలమైన బుద్ధిని, ఆ ఏకాగ్రతని, ప్రశాంతతని పోగొట్టకూడదు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా స్వప్నమే, ప్రతికూలంగా ఉన్నా స్వప్నమే, బాహ్యంగా జరిగే సంఘటనలు. అంటే ఈ సంఘటన ఎలా ఎంట్రీ జరిగింది, ఆ సంఘటన ఎలా ఎంట్రీ జరిగిందని విచారిస్తూ దుఃఖపడుతూ కూర్చోకుండా అందులోంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకోండి, తరించండి. జరిగే ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఆ ఈశ్వర సంకల్పం కంటే మనం బ్రహ్మంగా ఉన్నాము అనుకోవటమంటే దుఃఖం అంతా ప్రారంభమవుతుంది. ఇది ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. జరిగే ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం. ఈశ్వర సంకల్పాన్ని కంటే మనం భిన్నంగా ప్రవర్తించగలమని అనుకోవటంలోంచే దుఃఖం అంతా ప్రారంభమవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ నారాయణాయ. నారాయణుడు అంటే ఒక వ్యక్తి కాదు, చైతన్యమే. నారాయణాయ నారాయణ ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. మీకు ఇష్టమైన దైవ నామం ఏదైతే అనుకోండి, మనం పవిత్రులు అమ్ముతాం, మనం శుద్ధులు అమ్ముతాం, పవిత్రులు అమ్ముతాం, దోషరహితులు అమ్ముతాం. మన బుద్ధిలో దోషాలు ఉంటే అందులో ఉడేడుతాం. నారాయణ నామం, శివనామం, ఏది గత కృష్ణ నామం, మీరు నచ్చిన నామం, మీరు మెచ్చిన నామం, మీరు ఇష్టపడే నామం. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ.
గడ్డెట్టేసల్ ఆయడే బహు గడ్డెట్ ఆయడే బహు గడ్డెట్
ఒకసారి రామచంద్రుని అడిగాడు, దేవుడు ఎక్కడున్నాడో చూపించన్నాడు. దేవుడు లేని చోట చూపించన్నాడు ఆయన.
ఐరే బహు గడ్డ ఫిట్ ఓ గడ్డ జెట్టిపల్ ఆయుడే బహు గడ్డ ఫిట్ ఓ గడ్డ జెట్టిపల్ డౌవర్ డీప్ ఇన్ ద రివర్ డౌవర్ గ్రీన్ ఇన్ ద ఓషన్ ఓ గడ్డ జీటిఫల్ ఆయుడే బహు గడ్డ ఫిట్ ఓ గడ్డ జీటిఫల్ ఓ గడ్డ జీటిఫల్ ఓ గడ్డ జీటిఫల్.